ఈ రోజున జన్మాష్టమి, శ్రీకృష్ణ జన్మాష్టమి. దీన్ని గోకులాష్టమి అంటారు అన్నమాట. స్వయంగా భగవంతుడు అంటే అనుకుంటే అయిన వాడు కాదని, సాధన చేసి పైకి వచ్చిన వాడు కాదని, కింద నుంచి పైకి వెళ్ళిన వాడు కాదని, పైనుంచే కిందకు వచ్చాడు. కృష్ణుడిని స్వయంగా భగవంతుడు అంటారు. ఎందుకంటారంటే ఆయన అంశ అవతారం కాదు. చాలా అవతారాలు అంశ అవతారాలు. భగవంతుడి యొక్క వైభవంలో ఏదో ఒక భాగం వాళ్ళు వ్యక్తం చేస్తూ ఉంటారు, వాళ్ళని అంశ అవతారాలు అంటారు. కృష్ణుడు అలా కాకుండా స్వయంగా భగవంతుడు, నారాయణుడు ఉన్నదిన్నట్టుగా కృష్ణుడి రూపంలో భూమి మీదకి వచ్చాడు. మన హృదయంలో లోపల బయట అంతర్యామంగా ఉన్నటువంటి చైతన్యం, ఈ భూమి ఏర్పడకముందు, ఈ సృష్టి ఏర్పడకముందు, పంచభూతాలు ఏర్పడకముందు కూడా చైతన్యం. అది మొత్తం పూర్వం అంతా సముద్రమేది. అలాగే ఈ భూమి ఏర్పడింది. ఈ భూమి మొట్టమొదటి ఏర్పడినప్పుడు బాగా నెత్తగా ఉండేది. ఈ భూమి గట్టి పెట్టడానికి కొన్ని వేల సంవత్సరాలు పట్టాయి. తర్వాత జీవకోట వచ్చింది భూమి మీద. అంటే సృష్టి ఉన్నప్పుడు, సృష్టి లేనప్పుడు, సృష్టికి ముందు, సృష్టి తర్వాత ఏ చైతన్యం అయితే ఉందో ఆ చైతన్యమే భగవాన్ కృష్ణ. వాడే కృష్ణుడు. చైతన్యమే ఆ రూపంలో వచ్చి సాక్షాత్తు నారాయణుడే కృష్ణుడు రూపంలో వచ్చింది. అంశ అవతారం కాదు, పూర్ణ అవతారం, పరిపూర్ణమైనటువంటి అవతారం. అంటే ఈశ్వరుడు మేనిఫెస్ట్ అయింది ఎక్కువ రెండు రూపాల్లో, ఒకటి కృష్ణ రూపం, రెండు శివరూపం. అంటే లింగోద్భవ కాలం, లింగరూపం ధరించింది శివుడు. దాన్ని శివరాత్రి అని పిలుస్తారు, దీన్ని జన్మాష్టమి అని పిలుస్తారు. ఉత్తరప్రదేశ్లో ఉంటుంది మదురైలో, అక్కడ జైల్లో జన్మించాడు. నేను ఆయన పుట్టిన జన్మస్థలానికి వెళ్ళాను. అందులో రాశించాడు కృష్ణుడు పుట్టాడు అని లేదు, కృష్ణుడు పుట్టిన వాడి వలె అక్కడ కనిపించాడు. అంటే శరీరం కనిపించిందంటే ఓ తల్లి గర్భంలోంచి రాలేదు, ఇదే పుట్టిన వాడి వలె అక్కడ కనిపించాడు కృష్ణుడు. శంగోద్భవ కాలం కూడా రాత్రి 12 గంటల ఆ టైము, శ్రీకృష్ణుడు శరీరం ధరించింది కూడా రాత్రి భాగమే. సరే, కృష్ణుడు పూర్ణ అవతారం, ఆయన కూడా దేశ తీర్చాడు. భగవద్గీతని భారత భూమిలో భగవద్గీతను ఉపదేశించాడు. కురుక్షేత్రంలో భారత యుద్ధానికి జరిగే ముందు అర్జునుని నెపంగా పెట్టుకుని భగవద్గీతని ఉపదేశించాడు. ఎన్ని గీతలు చెప్పినా కృష్ణుని చెప్పిన దాన్ని కృష్ణ గీత అంటారు, భగవద్గీత అంటారు. మిగతా గీతలన్నీ వాళ్ళ పేర్ల మీద ఉంటాయి. అష్టావక్ర గీత, లేకపోతే ఇంకో గీత, ఇంకో గీత, ఇలా వాళ్ళ పేర్ల మీద ఉన్నాయి గీతలని. కానీ కృష్ణుడు చెప్పిన దాన్ని కృష్ణ గీత అంటారు. భగవద్గీత అంటే భగవంతుడై, సర్వేశ్వరుడై, పరమేశ్వరుడై, చైతన్యం అయి చెప్తాడు. వసుదేవుడు గారు అబ్బాయిలా చెప్పలేదు, భగవంతుడై చైతన్యమై చెప్తాడు. ప్రతి దేశానికి కూడా ఒక రాజ్యాంగం ఉంటుంది. అలాగే నా రాజ్యాంగం ఒకటి ఉంది, అది భగవద్గీత. అంటే భగవద్గీతలో నేను ఏ రకంగా అయితే నేను తీసుకొచ్చానో దాని ఆధారంగా చూసుకుని మొత్తం క్రియేషన్ అంతా రూల్ చేస్తున్నాను. నా ఇల్లు భగవద్గీత అని చెప్పాడు. మరి ఓ స్వామి చూడంగా తింటే దారిలో తినాలి, వింటే భారతమే అనాలి. అంటే భారతంలో అనేక కష్టాలు వస్తూ ఉంటాయి, అందులో మనం నేర్చుకునే విషయాలు చాలా ఉన్నాయి. అంటే భారతంలో లేనిది ప్రపంచంలో ఎక్కడా లేదు. ప్రపంచంలో లేనిది ఎక్కడైనా భారతంలో ఉంది, కానీ భారతంలో లేనిది ప్రపంచంలో ఎక్కడా లేదని చెప్తాం. మహాభారతాన్ని అది వ్యాసుడు డిక్టేట్ చేశాడు, వినాయకుడు రాశాడు. మానవుల స్వభావాన్ని అనేక కోణాలలోంచి అనేక రకాలుగా విశ్లేషణ చేసి చూపించాడు వ్యాసుడు మహాభారతం. ఈ మహాభారతం మధ్యలోనే ఇవి ఉన్నాయి. ఇవి విష్ణు సహస్రనామాలు, భగవద్గీత, ఇవన్నీ భారతం మధ్యలోనే వచ్చినాయి. భారతం మధ్యలో కృష్ణుడు అర్జునుడికి చెప్పిన దాని భగవద్గీతని, భీష్ముడు ధర్మరాజుడు చెప్పిన విష్ణు సహస్రనామాలు. విష్ణు సహస్రనామాల్లో వక్త ఎవరంటే వక్త భీష్ముడు, శ్రోత ధర్మరాజు. ఇక్కడ భగవద్గీతలో వక్త కృష్ణుడు, శ్రోత అర్జునుడు. ఈ విష్ణు సహస్రనామాలు చాలా భగవద్గీత చాలా పాపులర్. ఈ రెండు కూడా భారతంలోనూ ఉన్నాయి. రామాయణం భారతం ఇతిహాసాలు అంటారు. సరసంగా పెద్దలు ఏం చెప్తారంటే పురాణాల్లో రాసిన మాటల కంటే ఇతిహాసాల్లో రాసిన మాటలకి ప్రమాణం ఎక్కువ అని చెప్తారు. అంటే మీకు ముఖ్యమైనటువంటి విష్ణు సహస్రనామాలు భగవద్గీత భారతంలో ఉన్నాయి. ఈ మాటలు నేను మీకు ఎందుకు చెప్తున్నానంటే ఈ రోజున దండలో ఒక దండ ఉందనుకోండి, ఆ దండలో దారం ఎలా ఉంటుందో మొత్తం మహాభారతానికి అంతటికీ దారం మన కృష్ణుడు. అంతకు చెప్తున్నాను ఈ కృష్ణ జన్మాష్టముడు అని మీకు విషయం ఎందుకు చెప్తున్నాయంటే దండ ఎంత పెద్దదైనా మొత్తం ఆ పుష్పాల అన్నిటికీ ఆధారం ఏంటంటే లోపల దారం. అలాగే మహాభారతానికి లోపల దారం ఎవరంటే ఎన్ని రకాల మనుషులు ఉన్నా, ఎన్ని రకాల పువ్వులు ఉన్నా దానికి సపోర్ట్ దారమే. అలాగే మహాభారతంలో ఎన్ని రకాల మనుషులు కనిపించినప్పటికీ ఆ మహాభారతంలో ఉన్న క్యారెక్టర్స్ మహాభారతానికి అంతటికీ కూడా ఆ మహాభారతం అనే దండకి మొత్తం అందరికీ దారంగా ఉన్నవాడు కృష్ణ భగవాన్, భగవాన్ కృష్ణ. అంతేకాని మధురలో జన్మించాడు, వాళ్ళు ఎందుకు జన్మించారంటే శిష్ట రక్షణ కోసం, దుష్ట శిక్షణ కోసం. మధురలో జన్మించాడు, గోకులంలో పెరిగాడు చిన్న బాలుడిగా ఉన్నప్పుడు. తర్వాత బృందావనం వెళ్ళాడు, బృందావనం ఒకసారి బృందావనం వెళ్ళాడు. తర్వాత కృష్ణుడు జన్మించిన మధు శరీరం నడిచిపెట్టే వరకు ఎన్ని మహిమలు. అతను మధురైలో జైల్లో ఆయన శరీరం ఉద్భవించిందాక జైలు ఆరుభవించిన మధురు 120 సంవత్సరాలు భూమి మీద విహరించాడు కృష్ణుడు. తర్వాత ఆయన శరీరం విడిచిపెట్టినట్టు సోమనాథ్ దేవాలయం ఉంది. ఆ సోమనాథ్ దేవాలయానికి 5 మైళ్ళు 6 మైళ్ళు దూరంలో ఒక చెట్టు కింద శరీరం విడిచిపెట్టాడు కృష్ణుడు. ఒక బోయవాడు బాణం విడిచిపెడితే ఇదే సత్తు అనుకున్నాడు కృష్ణుడు. ఒక చోట కూర్చుని కాలు ఇలా ఆడించుకుంటున్నాడు. ఆడించుకుంటే ఆ కాలు ఎలా ఆడుతుంటే దూరానికి ఒక బోయవాడు చూసేది చిట్ట తీసి కదులుతామని ఆ చిట్ట మాంసం తిందామని అక్కడ బాణం వేస్తే ఆ బొటన వేలికి ఆ బాణం తగిలితే ఆయన శరీరం విడిచిపెట్టాడు. ఎన్నో వందలాది యుద్ధాలు చూసినటువంటి మహాపురుషుడు భగవంతుడు ఎవడో ఒక బోయవాడి బాణానికి కాలుకి తగలటం ప్రాణం విడిచిపెట్టేయంటే అది ఒక లీగల. ఆయన అవతారం అలా సాధించాడు. ఆ స్థలం సోమనాథ గుజరాత్లో సోమనాథ ఆలయానికి 4-5 మైళ్ళు దూరంలో ఉంది. ఎప్పుడైనా సోమనాథ ఆలయానికి ఎవరైనా యాత్ర తెలిపితే చూసి రావచ్చు. మొత్తం 120 సంవత్సరాలు ఉన్నాడు కృష్ణుడు. మనకు బాగా పూర్తిగా అర్థం అవ్వాలంటే ఒకటి ఉద్దవుడికి చెప్పినటువంటిది, ఉద్దవుడు భక్తుడు. ఆయన శరీరం విడిచిపెట్టేటప్పుడు నువ్వు ఇక్కడ ఉండొద్దు, ఈ మధ్యలో ద్వారకలం ఉండొద్దని నేను వెళ్ళిపోతున్నాను, నువ్వు కూడా నువ్వు వచ్చేస్తానంటాడు ఉద్దవుడు. వచ్చేస్తానంటే నా శరీరానికి టైం అయిపోయింది, నీ శరీరానికి టైం అవ్వలేదు, ఇక్కడ కాదు నువ్వు ఉండేది, బదరి వెళ్ళిపోమని చెప్తాడు కృష్ణ. బదరి వెళ్ళిపో అని బదరి పంపించాడు. అందుకు మీరు బదరీనాథ్ ఎప్పుడైనా వెళ్తే చూడండి, ఆ బదరీనాథుడు బదరీ నారాయణుడు, ఆ నారాయణుడు బదరీ నారాయణుడు అంటారు కదా, నారాయణ మూర్తి మూలమూర్తి నారాయణ స్వామి నారాయణుడు, ఆయన పక్కన ఉద్దవుడు కూడా ఉంటాడు. మీరు ఎప్పుడైనా బదరి వెళ్తే చూడండి. ఆయన కృష్ణుని అక్కడికి పంపేశాడు, నువ్వు ఇక్కడ ఉండొద్దు, నా శరీరం పడిపోయిన తర్వాత మటుకు నువ్వు ఇక్కడ ద్వారకలో ఉండొద్దు, నువ్వు అక్కడికి బదరి వెళ్ళిపోయి ముందు బదరి పంపిణీ చూశాడు ఉద్దవుడు. భక్తి అంటే కృష్ణుడికి బాగా ఇష్టం. మనం ఏమి కోరిక పెట్టుకోకుండా, ఏమి స్వార్థం లేకుండా, ప్రయోజనం ఆశించకుండా, ఆసక్తి లేకుండా కృష్ణుని మనం ప్రేమిస్తే మనకు ఈ జన్మలోనే మోక్షం. ఆయనకి భక్తి అంటే చాలా ఇష్టం. అందులో భక్తిలో కూడా ఏమి అడగకుండా, అంటే అడిగితే పొరపడం కాదు, ఏమి అడగకుండా భక్తి భక్తి కోసమే, ప్రేమ ప్రేమ కోసమే, ఆప్యాయత ఆప్యాయత కోసమే. అలా కృష్ణుడి పట్ల అటువంటి, ఆ పాదాల పట్ల మనకు అటువంటి భక్తి ఉంటే ఈ జన్మలోనే మనకు ఆ మోక్షాన్ని ప్రసాదిస్తాడు. మోక్షాన్ని ప్రసాదించే స్వామి, జ్ఞానాన్ని ప్రసాదించే స్వామి, అద్భుతమైన మోహన మూర్తి. అలా రూపాన్ని చూస్తేనే, కృష్ణుని రూపాన్ని చూస్తేనే మోహనమూర్తి దేవకోటికి మోసం కలదు. సర్వకారణంగా మీరు చూడండి, రాముడు బొమ్మల్లో పక్కన సీత ఉంటుంది, లక్ష్మణుడు ఉంటాడు. కృష్ణుడు బొమ్మల పక్కన ఇంకా ఎవరు ఉండక్కర్లేదు, ఆయన ఒక్కరినే ఆరాధిస్తే సరిపోదు. మీరు రాముడు బొమ్మలో చూడండి, సీత రామ లక్ష్మణ ఆంజనేయ మారుతి సమేత ఎన్ని పటంలో ఉంటాయి ఆ పద్ధతి అది. కానీ ఇక్కడ అలా కాదు, ఆయనే ఆంజనేయ స్వామి, ఆయనే సీతమ్మ, ఆయనే రాముడు, ఆయనే రుక్మిణి, ఆయనే పంచిపోతారు, ఆయనే దేవుడు, ఆయనే జీవుడు, సర్వస్వం ఆయన. అంటే కృష్ణుని ఫోటో బట్టి పటం బట్టి ఇంకెవరు ఉండక్కర్లేదు. మోహన మూర్తి, ధర్మ అర్థ కామ మోక్ష పురుషార్థాలు ప్రసాదించే మహానుభావుడు. నేను ఎవరైనా వచ్చినప్పుడు త్యాగరాజ తీర్థంలో ఎందరో మహానుభావులు అందరికీ వందనములు అనే పాట పాడిస్తున్నాం. ఎందుకు పాడిస్తున్నామంటే మీరందరూ మహానుభావులు అవ్వాలి. కాలక్షేపం కోసం పాడిస్తున్నాం అనుకుంటున్నాం, అది కాలక్షేపం కోసం సినిమా కాదు, వినోదం కోసం పాడిస్తాం. మీరందరూ మహానుభావులు అవ్వాలి, మీరందరూ ప్రవక్తలు అవ్వాలి, మీరందరూ యోగులు అవ్వాలి, మీరందరూ ఋషులు అవ్వాలి. జ్ఞానం అనేది ఏ రామకృష్ణ పరమహంస గారికి, ఏ రమణ మహర్షికి, ఏ వశిష్ఠుడు వాళ్ళ సొంత ఆస్తి మటుకు కాదు. ఎవరికో ఎవరో కొంతమంది, ఎవరో ఒకరు సొంత ప్రాపర్టీ ఏం కాదు. మీరందరూ ఋషులు అవ్వచ్చు, మీరందరూ త్యాగరాజ్ చెప్పినట్టు ఎందరో మహానుభావులు అనేది, మీరందరూ మహానుభావులు అవ్వాలి, మీరందరూ ఋషులు అవ్వాలి. జ్ఞానానికి మనకు అర్హత ఉంది, జ్ఞానానికి మనకు యోగ్యత ఉంది. అయితే ఈ పాట నేను ఎందుకు పాడిస్తున్నానంటే కేవలం సంగీతం కోసం కాదు, మీ శ్రవణానందం కోసం కాదు, మీరందరూ మహానుభావులు అవ్వాలి, యోగులు అవ్వాలి, ఋషులు అవ్వాలి. అంటే ఆ శుచి మీ శరీరం ఉండగానే ఈ భూమి మీద తిరుగుతున్నప్పుడు ప్రకృతికి అతీతమైనటువంటి, గుణాలకి అతీతమైనటువంటి, నిరాకారమైనటువంటి, నిరీకారమైనటువంటి ఆ స్వతంత్రమైన ఆనందాన్ని, ఆ సుఖాన్ని, ఆ శాంతిని మీ హృదయంలో అనుభవించాలి. ఎప్పుడు మీ శరీరం ఈ భూమిలో తిరుగుతున్నప్పుడు, ఎప్పుడో కాదు ఇప్పుడే, ఎక్కడో కాదు ఇప్పుడే. ఇంకా కృష్ణుడు చెప్పిన దాంట్లో ఆయన మనకు ఒకటి చెప్పి ఏంటంటే, మీరు పని చేయండి, ఆసక్తి పెట్టుకో, ఆసక్తి పెట్టుకోవద్దు, పని ఉడికి పెట్టండి. కొంతమంది ఏమంటారంటే అండి, ఏమంటే ఏమిటండి కృష్ణుడు చెప్పిన మాటలు తలుపు సంగం వచ్చేసినటువంటి మాట అంటారు. ఫలితం ఆశించొద్దు, పని చెయ్యి. ఆసక్తి పెట్టుకోవద్దు, పని చెయ్యి. స్వార్థం పెట్టుకోవద్దు, పని చెయ్యి. నీ చేతులు పని చేస్తున్నప్పటికీ నీ మనస్సులో నా స్మరణ నిలిచి పెట్టకు. నీ జీవించుండగా నీ శారీరక ఆరోగ్యం మానసిక ఆరోగ్యం బాగుండగా నా స్మరణను నిలిచి పెట్టేస్తే నీ ప్రాణ ప్రయాణ టైంలో నన్ను మర్చిపోతావు నువ్వు, ఎక్కడికి వెళ్ళిపోతావో నన్ను విడిచిపెట్టి అంటాడు భగవాన్. నీకు ఆరోగ్యంగా ఉన్నావు కదా, నీ శరీర ఆరోగ్యం బాగుంది, నీ మనస్సు ఆరోగ్యం బాగుంది, ఇప్పుడు నన్ను స్మరించుకో. ఇప్పుడు నన్ను స్మరించుకుంటే నీ శరీరం విడిచిపెట్టి జీవుడు బయటికి వెళ్ళేప్పుడు అప్పుడు కూడా నా స్మరణ నీకు ఉంటుంది, నా స్మరణ నీకు ఉంటుంది, నన్ను పొందుతావు నువ్వు. కానీ ఇప్పుడు స్మరించుకోవనుకో, ఆ ప్రాణ ప్రయాణ టైంలో నా స్మరణ నీకు రాదు. నా స్మరణ నీకు రాకపోతే ఎక్కడికి పోతావో, బంతి జారిపోయిన తర్వాత ఎంతవరకు జారుతుందో చెప్పలేను. అదే ఎక్కడికి వెళ్ళిపోతావు, నా స్మరణ నేను ఉంచుకో. నీకు నేనే గతిని, నీకు నేనే భర్తను, నీకు నేనే గమ్యాన్ని, నీకు నేనే సర్వస్వాన్ని. భగవంతుని నమ్మితేనే సొమ్ము, నమ్మకపోతే దుమ్ము. అంటే నా స్మరణను విడిచిపెట్టకు, చేతులతో పని విడిచిపెట్టకు, నా మనస్సులో నా స్మరణ విడిచిపెట్టకు. భక్తి అంటే అమాయకత్వంగా ఉండమని కాదు, భక్తి అంటే తెలుగు తక్కువగా ఉండమని కాదు. నీ భక్తి వల్ల కూడా నీకు ఉన్న భక్తి నిజమైతే దానివల్ల ఏకం పెరుగుతుంది, నువ్వు శాంతిని జీవించగలవు. సుఖానికి అమ్మవరు, సుఖానికి అమ్మ శాంతి. అంటే దాని అర్థం ఏంటంటే శాంతి రాదు ప్రత్యేకంగా. నేను సుఖంగా లేవండి, సుఖంగా లేవు అంటారు. నీకు సుఖం ఎక్కడి నుంచి వస్తుంది? ఆ సుఖానికి అమ్మ ఉండాలి అక్కడ. ఆ సుఖానికి అమ్మవరు శాంతి. శాంతికి అమ్మవరు పవిత్రత. శాంతికి అమ్మవరు పవిత్రత. నేను సుఖం కావాలంటే నీకు ఏమి ఉండాలి? శాంతి ఉండాలి. నీకు సుఖం కావాలంటే ఏముండాలి? శాంతి ఉండాలి. శాంతి ఎక్కడి నుంచి వస్తుంది? శాంతి ఎక్కడి నుంచి వస్తుంది? పవిత్రతలో ఉంటుంది. అదేనయ్యో సాధన, నీకు పవిత్రతలోంచి శాంతి వస్తుంది, శాంతిలోంచి సుఖం వస్తుంది. అంటే నీ మాట మాట్లాడితే ఇవి ప్రకరణాలు ఉన్నాయి. ఒకటి శరీరం, రెండు వాక్కు, మూడు మనసు. ఈ మాట ఎలా ఉండాలంటే వివేకవంతంగా ఉండాలి. ఆలోచన ఎలా ఉండాలంటే నీ ఆలోచన స్థాయి పడిపోకూడదు. ఇప్పుడు మనందరం ఇలా కూర్చున్నాం, చాలా చక్కగా మాట్లాడుతున్నాం. ఎవరైనా వచ్చి ఉద్వేగపరుస్తారనుకోండి, మనకి బ్లడ్ ప్రెషర్ బీపీ పడిపోయినట్టు సడన్గా ఆలోచన స్థాయి పడిపోతుంది. నీ పరిస్థితులు వ్యతిరేకంగా ఉన్నా, పరిస్థితులు నీకు అనుకూలంగా లేకపోయినా, వాతావరణం అనుకూలంగా లేకపోయినా, బయట వేడిగా గాల్పులు వేస్తున్నప్పటికీ, ఎప్పుడైతేనే చలి వేస్తున్నప్పటికీ, బయట పరిస్థితుల ప్రభావం ఎలాగున్నా, నువ్వు ఎవరైనా గౌరవిస్తున్నా, అగౌరవపరుస్తున్నా, ఎవరైనా నిన్ను స్వాత్రం చేస్తున్నా, నిందిస్తున్నా, అర్జున నీ ఆలోచన స్థాయి పడనబట్టి నీవుగా ఉండటం ఇరికి చెప్పదు అర్జున అని బోధిస్తూ, నువ్వు నువ్వు చెప్పినట్టు నువ్వు చేస్తున్నావు అనుకో, ఈ జన్మలో నీకు మోక్షం రాలేదనుకో కంగారు పడకు. ఈ జన్మలో నువ్వు చేసిన యొక్క సాధన యొక్క శక్తి మనుషుడి జన్మలో నీకు సపోర్ట్గా ఉండి నీకు మోక్షసుఖం వచ్చేలాగా నేను అనుగ్రహిస్తాను. అంటే నీకు తొందరపడద్దు. జీవుడు ఏదైనా మంచి చేస్తే ఆ మంచి ఎప్పుడు వేస్ట్ అవ్వదు. నువ్వు ఏదైనా సాధన చేస్తే ఆ సాధన వేస్ట్ అవ్వదు. రాబోయే జన్మలకి ఆ సాధన నీకు బలంగా, ఆధ్యాత్మిక బలంగా, నువ్వు చేసిన మంచి నీకు ఆధ్యాత్మిక బలంగా పరిణామంలో వస్తుంది. నువ్వు బాగుపడతావు, అంతేకాదు నా స్వరూపాన్ని పొందుతావు అని అర్జునుడికి ఎంతో దీక్షలుగా బోధించాడు. అంటే భగవద్గీత ఎవరి జేబులో ఉంటే వారి జేబులో నాలుగు వేదాలు ఉన్నట్టే అని చెప్తారు. అంటే నాలుగు వేదముల యొక్క సారమే భగవద్గీత. అంటే వేదాల్లో ఏ మాటలు అయితే మనకు బాగా ఉపయోగపడతాయో, ఉపనిషత్తుల్లో మాటలు ఏవైతే బాగా పడతాయో అన్నీ కూడా బంగారం. అన్నిట్లో ఉపనిషత్తుల్లో ఉన్న బంగారపు కాసుని, వేదాల్లో ఉన్న బంగారపు కాసుని వేరు 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 ఈ భగవద్గీత అనే దారానికి చుట్టాడు భగవంతుడు. అదే భగవద్గీత కాసుని బంగారం. ఏ శ్లోకం ఆ శ్లోకమే బంగారం. ఒక్కో శ్లోకం ఒక బంగారపు కాసు. ఆ బంగారం మన మనసుని బంగారం చేస్తుంది, మన బుద్ధిని బంగారం చేస్తుంది. భగవంతుడు చెప్తున్నాడు, లెట్ అ నోబుల్ ఫ్యాక్ట్ కమ్ టు అస్ ఫ్రమ్ ఎవ్రీ సైడ్ ఫ్రమ్ ఆల్ సైడ్. ఎటు చూసినా, ఏ దిక్కులోంచి వచ్చినా, ఏ కోణాల నుంచి వచ్చినా, కూర్చున్నా మనం నుంచున్నా, ఎటు వచ్చినా నాకు ఓన్లీ థాట్స్, పరమ పవిత్రమైనటువంటి తలంపులు ఆలోచనలు నా మెదడులోకి వచ్చేలాగా ఆశీర్వదించు కృష్ణ. ఓన్లీ థాట్స్, ప్యూర్ థాట్స్, నోబుల్ థాట్స్. ఇంకేదంటే
రమణ మహర్షి గారు ఈ మాట రిపీటెడ్ గా చెప్పారు. నీ తలంపును బట్టి నీ మాట అంటున్నది, నీ తలంపును బట్టి నీ చేత అంటున్నాను. నువ్వు చేసే పని, నువ్వు మాట్లాడే మాట నీ తలంపు మీద ఆధారపడి ఉంటుంది. ఆ తలంపులు ఎటువంటి తలంపులు వస్తాయో జాగ్రత్తగా చూసుకో. నీ తలకాయ నీ మెదడుని జాగ్రత్తగా వాచ్ చేసుకో. నిరంతరం నీ మెదడుని వాచింగ్లో పెట్టుకో. లెట్ నోబుల్ థాట్స్ కమ్ టు అస్ ఫ్రమ్ ఎవ్రీ సైడ్ ఫ్రమ్ ఆల్ సైడ్స్. నీ శరీరం ఎలా ఉందో లోపల అంతఃకరణం ఉంటుంది, లోపల నా పని ముట్టి ఉంటుంది, లోపల మనస్సు ఉంది. మనస్సును బుద్ధను మరుగుతను లోపల ఉంటుంది, శరీరానికి లోపల ఉంటుంది, అంతఃకరణం ఉంటుంది, ఆ మనస్సు ఉంది. దానికి పవిత్రత లేకపోతే, దానికి ఏకాగ్రత లేకపోతే నీకు శాంతి ఎక్కడి నుంచి వస్తుంది, నీకు సుఖం ఎక్కడి నుంచి వస్తుంది? అంతఃకరణం అంటే లోపల ఉన్న పనిముట్టు. లోపల ఉన్న పనిముట్టు అంటే మనస్సు. ఆ మనస్సుకు నువ్వు పవిత్రతను పట్టిస్తే అందులోంచి ఉబ్బుకుతుంది శాంతి, ఆ శాంతిలోంచి ఉబ్బుకుతుంది సుఖము. అంటే భగవంతు ఇక్కడ చెప్పిందే, నువ్వు పవిత్రుడు అవ్వాలి, పరమ పవిత్రుడు అవ్వాలి. ఆ పవిత్రత అవడానికి మీరు ఉపయోగించుకోవాలి నువ్వు జాగ్రత్తగాని, ఒకటి వాక్కుని, మాటని జాగ్రత్తగా మీరు ఉంచుకోవాలి. మాటని ఏం లేదు, మీరు మహర్షి అవ్వాలంటే ఒకటే, మీ మైండ్ని హ్యాండిల్ చేసుకోవాలి. ఆ కారు నడిపేది డ్రైవర్ ఆ కారుని ఎలా హ్యాండిల్ చేస్తూ ఉంటాడో జాగ్రత్తగాని, అలాగే మీ మైండ్ని ఎప్పటికప్పుడు ఏ క్షణం అంటే ఆ క్షణం హ్యాండిల్ చేసుకోవాలి. మీకు ఏదైనా ఆ ఫ్యాక్టరీ ఉందనుకోండి, ఆ ఫ్యాక్టరీలో ఉన్న మనుషులు మీరు యజమానిగా ఉంటే ఆ ఫ్యాక్టరీలోని ఎత్తుని ఎలా మేనేజ్ చేస్తారో మన మైండ్ని మనం మేనేజ్ చేయాలి. మనం ఇతరులు మేనేజ్ చేయడం ఎలాగ నేర్చుకున్నాం, కానీ మన మైండ్ మనం మేనేజ్ చేయడం నేర్చుకోలేదు. మన మైండ్ని మనం మేనేజ్ చేయడం నేర్చుకుంటే మీ ఫ్యాక్టరీలో ఉన్న మనుషులు మీరు ఎలా మేనేజ్ చేస్తున్నారో అలాగే మన మైండ్ని మేము మేనేజ్ చేసుకుంటే కారు నడిపేటప్పుడు నేను ఎలాగే డ్రైవ్ చేసుకున్నప్పుడు ఎలా హ్యాండిల్ చేస్తున్నానో అలాగే మన మైండ్ని నేను హ్యాండిల్ చేసుకుంటే యూజర్లోనే మీరు అందరూ మహానుభావులు అవుతారు. అయితే కృష్ణుడు చెప్పి ఏంటంటే, దారిపోయేవాడు ఏ చెప్పారని ఆ మాట నువ్వు ప్రమాణంగా పెట్టుకోక అర్జున. శాస్త్రాన్ని ప్రమాణంగా పెట్టుకోయే, భగవద్గీతను ప్రమాణంగా పెట్టుకుని జీవితాన్ని తీర్చిదిద్దుకో అంటాడు వాసుదేవ. అని మూడు జాగ్రత్తగా ఉపయోగించుకో. ఏంటి వాక్కు, రెండు చేత, నీ చేతితోడు చేసే పనులు పరమ పవిత్రంగా ఉండాలి, అది జాగ్రత్తగా ఉపయోగించుకో. వాక్కు నియమించుకోవాలి, ఎప్పుడు మాట్లాడాలి, ఎక్కడ మాట్లాడాలి, ఎలా మాట్లా, ఆ వాక్కుని జాగ్రత్తగా నియమించుకోవాలి. ఎందుకంటే నీ వాక్కు పవిత్రత తీసుకొస్తుంది, అపవిత్రత తీసుకొస్తుంది. వాక్కుని నియమించుకో, తర్వాత చేతను నియమించుకో. లోపల తలంపులు ఎటువంటి తలంపులు వస్తున్నాయి చూసుకుని, మంచి తలంపులు, పరమ పవిత్రమైన తలంపులు, ఇతర నీకు వచ్చే తలంపు నీకు ఉపయోగపడాలి, సమాజానికి ఉపయోగపడాలి, భగవంతుని పాదాల దగ్గరికి చేర్చేటట్టుగా ఉండాలి ఆ తలంపు. అటువంటి తలంపులు వచ్చేలా చూసుకో. తలంపుల విషయంలో జాగ్రత్తగా ఉండు, చేత పని చేసేటప్పుడు జాగ్రత్త మెరుపుగా ఉండు, తర్వాత నోటితో మాట్లాడే మాట విషయంలో జాగ్రత్తగా ఉండు. అంటే సాధన విషయంలో అశ్రద్ధ పనికి రాదు, అజాగ్రత్త పనికి రాదు, సోమరతనం పనికి రాదు. ధ్యానాన్ని నియమించుకో. ఈ ముక్కులో గాలి లోపలికి వెళ్తూ ఉంటుంది, బయటకు వస్తూ ఉంటుంది. మన శరీరానికి రెండు ఉన్నాయి, ఒకటి రెండు తెలుసు, ఒకటి ప్రాణము, రెండు మనస్సు. మనస్సు మనకు ఆలోచించి పెడుతుంది, ప్రాణం మన శరీరానికి పనిచేసే శక్తిని ఇస్తుంది. ప్రాణం మన శరీరానికి పనిచేసే శక్తిని ఇస్తుంది, మనస్సు మనకు ఏదైనా కావాలంటే ఆలోచించి పెడుతుంది. ఈ రెండు ఒక చోట నుంచి వస్తున్నాయి. లోపల మనస్సు కదిలితే ప్రాణం కదులుతుంది, ప్రాణం కదిలితే మనస్సు కదులుతుంది. అంటే నీ ప్రాణాన్ని నియమించుకుంటా అంటే వాళ్ళు డైరెక్ట్గా నీ మనస్సును హ్యాండిల్ చేసుకునే శక్తి నీకు లేదనుకో, నీ లోపలికి వెళ్ళి శ్వాసని, బయటకు వచ్చే శ్వాసని అలా జాగ్రత్తగా చూసుకో. అప్పుడు కూడా నీకు మనో నిగ్రహం కలుగుతుంది, మనస్సు నియమించబడుతుంది, మనస్సు నీ చెప్పినట్టు వింటుంది. శ్వాసను చూస్తున్నప్పటికీ, శ్వాసను పరిశీలిస్తున్నప్పుడు మన జీవితంలో ఎక్కువ ఉద్రేకపడతా ఉంటాం. ఇప్పుడు మీ పిల్లలు మీరు శ్రద్ధగా చదివించుకోవచ్చు, దానికి పొరపాటు లేదు. వాళ్ళు రాష్ట్రపతి అయిపోవాలి, ప్రైమ్ మినిస్టర్ అయిపోవాలి, గవర్నర్ అయిపోవాలి మీరు అనుకుంటా ఉంటారు, అది ఒక రకమైన ఉద్రేకం. అయితే అవుతారు వాళ్ళు వేద ప్రారంభంలో మీరు అనుకుంటామంటే అది ఉద్రేకం. ఇదే కృష్ణుడు చెప్పాడు, మీ చేతిలో ఉన్న పని మీరు చెయ్యండి, తర్వాత వాళ్ళ ప్రారంభం బట్టి ఏదో అవుతారు వాళ్ళు. అంటే మీ పిల్లల్ని కన్నాడు కానీ వాళ్ళ ప్రారంభాన్ని మీరు కనలేదు. అంటే ఒక ఇంట్లో నలుగురు ఉన్నప్పుడు ఎవరి ప్రారంభాన్ని బట్టి వాడు ఉంటాడు. అంటే తల్లిదండ్రులు సమానంగా వాళ్ళని చూస్తున్నప్పటికీ, అంటే మీరు ఏం చేయాలి, వాళ్ళ పట్ల మీరు చేయవలసిన డ్యూటీ చేయండి. అది ఎలా చేయాలి, అర్జున ఆసక్తి రహితంగా చేయండి. తర్వాత ఇంకోటి, మీ పిల్లల మీద మీకు ఎక్కువ ప్రేమ ఉన్నా బయటికి కనపడినవ్వకూడదు. మీ పిల్లల మీద ఎక్కువ ప్రేమ ఉందనుకోండి, అది బయటికి ఎక్కువ కనపడినిస్తానది పాడైపోతారు వాళ్ళు. మనం కూడా పిల్లల విషయమే కదా, మనం కూడా ఎదుటి వాళ్ళ మీద ఎప్పుడు కూడా ఏదైనా ప్రేమ ఉన్నా ఆప్యాయత ఉన్నా అది గుమ్మనంగా ఉంటేనే దాని అందం ఉంటుంది. నేనంటే నాకు బాగా ఇష్టం అనక్కర్ మీకు ఇష్టం మనస్సును ఉంచుకుంటే సరిపోదు. భక్తి కూడా రహస్యంగానే ఉండాలి. భక్తి ఎంత రహస్యంగా ఉంటే అంత మంచిది. కొంతమందికి భక్తి ఉంటుంది, వాళ్ళకి భక్తి ఉన్నట్టు ఇంట్లో వాళ్ళకి కూడా తెలియదు. వాళ్ళకి తెలియాలని వీళ్ళు అనుకోరు. అంత క్వైట్గా ఉంటారు, అంత కామ్గా ఉంటారు, అంత కూల్గా ఉంటారు. వాళ్ళు వస్తారు. అంటే మనం ఏం చేయాలంటే ఆసక్తి లేకుండా పనిచేయటం నేర్చుకోవాలి, స్వార్థం లేకుండా పనిచేయటం నేర్చుకోవాలి, శాంతిగా జీవించడం నేర్చుకోవాలి. ఇవన్నీ మనం నేర్చుకుంటే వస్తాయి. రాజు రాజు అనుకో నేర్చుకుంటే ఏ విద్యగా వస్తుంది? అన్ని విద్యలు ఎలాగో వస్తాయి, ఆత్మవిద్య కూడా అలాగే వస్తుంది. ఆత్మజ్ఞానం వల్ల వచ్చే శాంతే నిజమైన శాంతి. ఆత్మజ్ఞానం వల్ల వచ్చే వివేకమే నిజమైన వివేకం. ఆత్మజ్ఞానం వల్ల వచ్చే వైభవమే నిజమైన వైభవం. ఏదైనా టెంపరీ, మీ గౌరవాలు మీ గొప్పలు ఏదో భౌతిక విషయాలన్నీ టెంపరీ. ఈవేళ పచ్చగా ఉన్నాయి, మీరు రేపు ఎండిపోతాయి. అన్ని తాత్కాలికం. ఇవాళ ఏదైనా మంచి చేస్తే సమాజం రేపటికి మర్చిపోతుంది. సమాజం జ్ఞాపకం పెట్టుకోవాలని ఏ పని చేయకు. కానీ దానివల్ల నువ్వు పవిత్రుడు అవ్వడానికి సమాజం నీకు ఒక అవకాశం ఇస్తాను. అంతవరకు నువ్వు చూసుకో. నిజమైన వివేకం ఎక్కడి నుంచి వస్తాయి అంటే ఆత్మజ్ఞానంలోంచి, ఆత్మానుభవంలోంచి, ఆ చైతన్యం అనుభవంలోంచి వచ్చే వివేకంలో ఉండే వైభవం అంత. అందుకే మెడిటేషన్ వివేకం కాదు. అది కృష్ణుడి రూపాన్ని ధ్యానం చేసుకోండి, కృష్ణుడి నామాన్ని స్మరించుకోండి. ఆయన రూపాన్ని ధ్యానం చేయటం వల్ల, నామాన్ని స్మరించటం వల్ల నామ రూప రహిత స్థితి ఉంటుంది మన హృదయంలో. ఆ స్థితికి చేరటానికి ఆయన సహాయ సహకారములు మనకు అందిస్తాడు. ఎవరు ఏ రూపాన్ని ఆరాధించినా, ఎవరు ఏ నామాన్ని స్మరించినా వారందరూ నన్నే చేరుకుంటారు అన్నాడు భగవద్గీతలో భగవంతుడు. అంటే చైతన్యమే చేరుకుంటారు, బ్రహ్మమునే చేరుకుంటారు. బ్రహ్మమే కాళ్ళు చేతులు తొడుక్కొచ్చింది, అదే భగవాన్ కృష్ణ. ఇప్పటికే మన కళ్ళకు కనిపించడానికి బ్రహ్మం అలా కాళ్ళు చేతులు తొడుక్కొచ్చింది. అంటే భగవద్గీత అంటే ఎవరు ఒక వ్యక్తి చెప్పలేదు, ఒక ఇండివిజువల్ ఐ కాదు, ఒక పర్సనల్ ఐ కాదు. ఇప్పుడు మనం నేను నేను అంటున్నాం, ఇటువంటి నేను భగవద్గీత చెప్పలేదు. ఇటువంటి నేను భగవద్గీత చెప్తే ఏనాడు స్పందలో కలిసిపోదు. మన అందరం అంటున్నాం నేను 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 అని. ఇటువంటి నేను కాదు కృష్ణుడు చెప్పింది. కాస్మిక్ ఐ, యూనివర్సల్ ఐ, విశ్వాత్మ. జీవాత్మ కాదు భగవద్గీత చెప్పింది, విశ్వాత్మ. నీకు నాకు దేవకోటికి బ్యాక్టీరియా కూడా ప్రాణం ఉన్న వస్తువులకి, ప్రాణం లేని వస్తువులకి, మొత్తం సృష్టికంతులకి, ఏదైతే అంతర్యామగా ఉందో, ఏదైతే ఆత్మగా ఉందో, ఏ చైతన్యం అయితే సృష్టికి ఆధారంగా ఉందో, లోపల బయట ప్రాణం ఉన్న వస్తువులకి, ప్రాణం లేని వస్తువులకి, ఏదైతే ఏ పదార్థం అయితే ఆధారంగా ఉందో, ఏ పదార్థం అయితే సజీవంగా ఉందో, ఆ పదార్థమే ఒక రూపం ధరించి చెప్పింది, అదే భగవద్గీత. పుస్తకం యొక్క వైభవం తెలియకుండా, పుస్తకం యొక్క శ్రేష్ఠ తెలియకుండా, అందులో ఉన్న సారం తెలియకుండా మీరు చదివినా మీ ముందుకు పట్టదు. మీరు ఇంటికాడ కూర్చుని కృష్ణుడు చెప్పిన ఒక మాట విని, ఒక మాటను మీరు ఆధారంగా తీసుకుని, సబ్జెక్ట్ మ్యాటర్గా తీసుకుని చర్చించేవాడు మీరికి ఆశమ్మ దోషమ్మ కవర్లు, ఎంటికి పనికిరాని కవర్లు, ఉపయోగమైన కవర్లు మీ కొంపకు ఉపయోగపడవు, సమాజానికి ఉపయోగపడవు, మీ ఆరోగ్యానికి ఉపయోగపడవు. కృష్ణుడు చెప్పిన మాట ఒక్కటి కూడా మీరు చెప్పుకోకుండా ఏది యూస్లెస్ వర్డ్స్. వ్యర్థమైన చింతలు, వ్యర్థమైన కర్మలు, వ్యర్థమైన కోరికలు, వ్యర్థమైన మాటలతో జీవుడు కాలక్షేపం చేస్తూ పతనం అవుతున్నాడు అంటాడు భగవంతుడి గీతలు. మీరు భగవంతుడు చెప్పిన ఒక శ్లోకం తీసుకొని ప్రమాణంగా తీసుకొని ఇంటికాడ మీరు ఎవరైనా పరస్పరం చర్చించుకుంటున్నారు, ఎవరికైనా బుద్ధే లేదు అసలు మనకి. దానికి కారణం ఏంటంటే మనకు పూర్వజన్మలో మనం పుణ్యకర్మలు చేయలేదు. పుణ్యబలము లేకపోవటం వల్ల మనం భగవంతుని స్మరించటం లేదు. భగవంతుని మనం స్మరించటం లేదంటే దానికి కారణం ఒకటే, భగవంతుడు లేకపోవటం వల్ల కాదు, పుణ్యబలం లేకపోవటం వల్ల, ఆ సంస్కారం లేకపోవటం వల్ల. భగవద్గీతను పొందాలనే కాంక్ష, ఆ తితీక్ష, ఆ ఓర్పు, ఆ సహనం, అనుభవం పొందాలి, భగవద్గీతను పొందాలి అనుకున్న కాంక్ష హృదయంలో లేకపోవటం, ఇదే కారణం భగవంతుడు లేకపోవటం వల్ల. ఈ సాత్కాలికమైన గౌరవాలను దృష్టిలో పెట్టుకుని అసలు వస్తువుని, సద్వస్తువుని, సత్య వస్తువుని విడిచిపెట్టుకోకుండా, అది వైష్ణవుని సాంప్రదాయంలో చెప్తారు, ఇది భగవంతుడి పట్ల ఉన్న ప్రేమ, భగవంతుడి పట్ల ఉన్నటువంటి విశ్వాసం. అది నిజమైతే, అది సజీవంగా ఉంటే ఆవు దూడ పుట్టగానే ఆ ఆవు ఏ విధంగా అయితే ఆ మాయిన దూడ మీద ఉన్న మాయిని మాకుతుందో, అలాగే ఈ రాగద్వేషాన్ని ఈశ్వరుడు మాకుతాడని చెప్తాడు వైష్ణవ సంప్రదాయం. కొంతమంది విద్య నేర్చుకోకపోయినా, ధనం సంపాదించకపోయినా కోపం నేర్చుకుంటారు. అది ధనము సంపాదించరు, కొన్ని విద్య సంపాదించరు, 10 మందికి ఉపయోగపడి పని చేయరు. ఏమి నేర్చుకున్నారంటే కోపం నేర్చుకుంటారు. మాట్లాడితే కోపం, కూర్చొని ఉంటే కోపం, నిలబడి ఉంటే కోపం, రెండింటే పిలిస్తే కోపం, పిలవకపోతే కోపం, పిలిస్తే ఎందుకు పిలిచారని కోపం, పిలవకపోతే ఎందుకు పిలవలేదని కోపం,
మందికి డబ్బు సంపాదించకపోయినా విద్య సంపాదించకపోయినా మంచితనం సంపాదించకపోయినా కోపం సంపాదిస్తారు అంత, అందుకంటే అందుకు పనికిరాదు. అంటే నా ఎందుకు నీకు భక్తి లేదనుకో, నా ఎందుకు నీకు ప్రేమ లేదనుకో, నేను అసలు భగవంతుడు అనేవాడు ఒకడు ఉన్నాడనే విశ్వాసం కూడా నీకు లేదనుకో, నాయి దారి ఇవ్వదు, నాయి నుంచి ఉరికర పొందలేవు నువ్వు. అలా జన్మించటం మరణించటం జన్మించడం ఒక జైల్లో నుంచి ఇంకో జైలు, రాజమండ్రి జైలు నుంచి బళ్ళారు జైలు, బళ్ళారు జైలు నుంచి విశాఖపట్నం జైలు, విశాఖపట్నం జైలు నుంచి నెల్లూరు జైలు, అలా ఒక శరీరం ముడిచి అంటే మనం శరీరం మార్చి ఇంకో జైల్లో పెడతాం, కొత్త జైలు పెడతాం. చచ్చిపోవడం పుట్టడం అంటే ఒక జైల్లో నుంచి ఇంకో జైల్లోకి మార్చడం ఆ జీవుడు, అంటే ఒక శరీరంలో నుంచి ఇంకో శరీరంలోకి మార్చడం అంటే ఒక జైల్లో నుంచి ఇంకో జైల్లోకి మార్చడం అని ఈ పరమాచార్యని అడిగారు ఒకసారి. ఏమిటంటే భగవద్గీతలో భగవంతుడు నీ దేహం కాదు, నీ మనస్సు కాదు, నువ్వు ఆత్మవు, ఆత్మకు చావు లేదు అంటున్నారు, ఆత్మకు పుట్టుకు లేదంటున్నారు, ఆత్మకు ముసలతనం లేదంటున్నారు. దాని స్వరూపమే జ్ఞానం, దాని స్వరూపమే శాంతి, దాని స్వరూపమే సుఖం, దాని స్వరూపమే ఆనందం, దాని స్వరూపమే ఉండటం అని భగవద్గీతలో భగవంతుడు చెప్తాంటే మరి నేను ఈ శరీరాన్ని నేను అనుకుంటున్నాను. భగవద్గీత ఆత్మను అని భగవంతుడు చెప్తాను, భగవంతుడు అలా చెప్తాంటే నేను ఇలా ఎంచుకనుకోవాలని పరమాచార్యని అడిగారు. ఒక ఇప్పుడు పరమాచార్యుని అలా అనుకోవచ్చు, నువ్వు జైల్లో ఉండవు కదా అన్నారు ఆయన. అదే మా ఎంతని నువ్వు కాని కానీ నువ్వు అనుకుంటున్నావు, శరీరం నువ్వు కాకపోయినా నువ్వు అనుకుంటున్నావు కదా, అలా అనుకోవటం వల్ల జైల్లో ఉంటున్నావు. అలా అనుకోవనుకో, ఎప్పుడో జైల్లో నుంచి బయటకు వచ్చేస్తావు. అదే మా ఎంత, అదే అజ్ఞానం అంటే, అదే చిజ్జల గ్రంథం అంటే, అదే నువ్వు కాని దాన్ని నేను, నువ్వు కాని శరీరాన్ని, నువ్వు కాని మనస్సుని, నువ్వు కాని బుద్ధిని, అది నేను, అది నేను నువ్వు అనుకుంటున్నావు కాబట్టి జైల్లో ఉంటున్నావు, లేకపోతే జైల్లో ఉండవు కదా, అనుకోవటం కూడా అలా పడి ఉంటున్నావు నువ్వు, అదే జైలు. నిన్ను ఎవడనుకోమన్నాడు, నువ్వే అనుకుంటున్నావు. అదే మాయ అంటే భగవంతుడు వైష్ణవ మాయ అంటే అది. ఇంకేది నువ్వు ఎవరి అనుగ్రహం నీకు కావాలో వారిని సదా స్మరించుకో, వారి పాదాలను ఆశ్రయించు. వారి అనుగ్రహం ఎవరిని మనం పొందాలనుకుంటున్నాం, వారి దయ లేకుండా, వారి అనుగ్రహం లేకుండా వారు పొందలేము మనం. కుట్ర అంతయి పోసి గుణమద పాలించి గురువుతమై వెలుగు అరుణాచల, అంటే రమణ మహర్షి గారికి గురువు లేడని మనం అనుకుంటున్నాం, అరుణాచలేశ్వరుడే నా గురువు అని చెప్పాడు. మరి గురించి గురువే కదా, కుట్ర అంతయి పోసి గుణముద పాలించు గురు రూపమై వెలుగు అరుణాచల. మీ భక్తుల్లో కూడా చాలా తెలియని వాళ్ళు ఉన్నారు కొంతమంది. ఎవరైనా భక్తులు ఎవరైనా భగవంతుడి గది మీకు ఉంటుందిలే అంటే, భగవంతుడి ముందు నీ దయ చూపించింది, తర్వాత భగవంతుడి గది వెనకాల వస్తుంది అని అంటారు. అప్పుడు నాకు అనిపిస్తుంది మీరు కూడా చాలా గట్టికారులు ఉన్నారు. కుట్ర అంతయు కోసి గుణమద పాలించు గురురూపమై వెలుగు అరుణాచల్, అంటే గురువు చేసే పని. అరుణాచలేశ్వరుడు నా గురువు అని చెప్తున్నాడు, గురువు చేసే పని కూడా చెప్తున్నాడు. కుట్ర అంతయు కోసి అంటే భగవద్ అనుభవం పొందటానికి ఏ విషయాలు అయితే నాకు అడ్డొస్తున్నాయో ఆ విషయాలను బయటికి లాగి కాల్చి బూడిచ్చేయి అరుణాచలేశ్వరుడు. నా లోపల ఈశ్వరుడు ఉన్నాడు, ఆయన అనుభవంలోకి రాకుండా ఏవి నాకు అడ్డొస్తున్నాయి. కొంతమంది అనుకుంటారు ఇళ్ళకాడికి వస్తే నువ్వు చాలా మంచివాడు అని. నువ్వు నిజంగా మంచివాడైతే మరి నీకు ఆత్మజ్ఞానం ఏంటి కలగలేదు? ఇళ్ళకాడ కూర్చుని నాలుగు గోళ్ళ మధ్యన కూర్చుని నేను చాలా మంచివాడు, నేను చాలా మంచివాడు అని మీరు అనుకుంటున్నారు. నిజం అనుకోండి, నేను నిజంగా మంచివాడైతే నీకు ఆత్మజ్ఞానం కలగాలి కదా, మరి ఎందుకు కలగలేదు? మీరు చెప్పిన మాటలే కరెక్ట్ అనుకుందాం. నీకు ఆత్మజ్ఞానం చిన్న మాట పడలేదు, నీకు ఆత్మజ్ఞానం ఏంటి? ఒక చిన్న మాట మీ అమ్మగారు ఏదైనా చిన్న మాట మాత్రం మీరు పడలేరు, ఇంకా మీకు ఆత్మజ్ఞానం ఎలా వస్తుంది? భగవాన్ అన్నారు చోట, అసలు మీరు నిజంగా పవిత్రులైతే లోకంలో మీకు అపవిత్రత కనపడదు. మీ లోపల అపవిత్రత ఉంది కాబట్టి లోకంలో అపవిత్రత కనిపిస్తాను. మీరు నిజంగా పవిత్రులైతే లోకంలో మీకు అసలు అపవిత్రత కనపడే కనపడదు. మీ లోపల బయట కనిపిస్తాను, బయట అసలు ఏమీ లేదు, లోపల బయట కనిపిస్తాను. ధర్మరాజుకి సృష్టిలో ఎవడో చెడ్డవాడు కనపడలేదు అట్టండి, దుర్యోధనుడికి సృష్టిలో ఎవడో మంచివాడు కనపడలేదు అట్టండి. ఏం చేయకూడదు, లోపల ఉన్నదే బయట కనిపిస్తుంది, లోపల లేని బయట ఏమి ఉండదు. అది బయట ఏమి లేదు అంటే నీకు ఉన్నట్టు కల్పిస్తాం. అంటే కుట్ర అంటే ఏంటి? మనసులో ఉన్న పొరపాట్లు, మనసులో ఉన్న బలహీనతలు, మనసులో ఉన్న దోషాలు అయ్యే కుట్ర. అంటే ఏ విషయాలైతే మనం బాహ్యముఖం చేస్తున్నాయో ఆ విషయమే కుట్ర. అయితే అన్ని లోపలం ఏంటండి? నాకు సహాయ సహకారములు అందించి అవి బయటికి లాగి కాల్చి బూడిచ్చేసి నన్ను గుణవంతులు చేసి, అంటే గుణం మంచి గుణాలు కూడా చైతన్యం లేవు, మంచి గుణాలు కూడా మనస్సులో ఉన్నాయి. మీ మంచి గుణాలు కూడా మనస్సులో ఉన్నాయి. గాఢ నిద్రలో ఎవరు నేను మంచివాణి చెడ్డవాణి అనుకోరు. ఏంటి అక్కడ గుణాలతో సంబంధం లేదు, గుణాలు మనస్సులో ఉన్నాయి. అంటే మంచిని పెంచుకోమని, మంచికి దుర్గతి లేదని, మంచి చేసిన వాడికి భవిష్యత్తు ఉంటుందని భగవద్గీతలో ఎందుకు చెప్పాడంటే, నువ్వు మంచిని ప్రాక్టీస్ చేయటం వల్ల, గుడ్నెస్ ప్రాక్టీస్ చేయటం వల్ల
నీ హృదయం అంటే మంచితోటి నింపుకోవటం వల్ల, నీ మనస్సు మంచిగా ఉండటం వల్ల భగవద్ అనుభవం పొందటానికి ఆ మంచితనం సహకరిస్తుంది కాబట్టి ఆ గుడ్నెస్ పెంచుకోమని చెప్పారు. అది గమ్యం కాదు, అది గోల్ కాదు, అది డెస్టినేషన్ కాదు. మంచితనమే గమ్యం కాదు, మంచితనం భగవద్ అనుభవం పొందటానికి, ఆత్మజ్ఞానం పొందటానికి, చైతన్యానుభవం పొందటానికి, ఆత్మశాంతి పొందటానికి, మరణాన్ని జయించడానికి, అమృతానుభవం పొందటానికి ఈ మంచితనం సహకరిస్తుంది కాబట్టి మంచితనాన్ని ప్రాక్టీస్ చేయమన్నారు. కానీ మంచితనమే గమ్యం కాదు. వారు ఇలాగన్నారండి, వీరు అలాగన్నారని భగవంతుడు ఎవరని చెప్పారు? ఆ వారెవరు, అన్నవారెవరు? అన్నవారు జ్ఞానమా, అది జ్ఞానమా, అజ్ఞానమా? అది ఆత్మ అన్నవారు, ఆత్మ లేదా అహంకారమా? అన్నవారు ఎంత నిజమంటే, ఆ అన్నవారు ఇలాగన్నారు అలాగన్నారు అనుకున్నవాడు ఎంత నిజమా? వాడి ఎంత నిజమయ్యా? వీడి లేడు వాడి లేడు, నీ అజ్ఞానం అలా అనిపిస్తాను. మిమ్మల్ని ఎవరైనా పొగిడితే సంతోషిస్తారు, ఎవరిని విమర్శిస్తే మీరు దుఃఖపడతారు. ఆ దుఃఖపడేవాడు ఎంత నిజమో, సంతోషించేవాడు అనిపి ఎంత నిజమో, ఆ పొళ్ళాయి కూడా అంతే నిజం. ఎందుకు టైం వేస్ట్ చేసుకుంటున్నామని భగవాన్ చెప్పింది. అది కుట్రయంతే కోసి గుణముగా పాలించు, బుద్ధిలో ఏమైనా దోషాలుంటే తీసేయి, బుద్ధిని పవిత్రం చేసి, బుద్ధిని ఏకాగ్రం చేసి, బుద్ధిని నిర్మలం చేసి, బుద్ధిని నిశ్చలం చేయి. నువ్వే కదా లోపల ఉన్నావు, నువ్వు లోపల ఉన్నావు. నా బుద్ధి నిర్మలం కాకపోతే, నా బుద్ధి నిశ్చలం లేకపోతే, నా బుద్ధి ఏకాగ్రం లేకపోతే, నా బుద్ధి ఒకటిగా లేకపోతే, ఒకటిగానే నువ్వు నాకు వ్యక్తం కావు. నా బుద్ధి ఏకంగా లేకపోతే, ఏకంగా హృదయంలో ఉన్న నువ్వు నాకు వ్యక్తం కాదు. కాబట్టి నన్ను మంచితనంతో, సహృదయంతో, సద్గుణాలతోటి నన్ను అలంకరించబోయారు అరుణాచలేశ్వరుడు. నాకు గురు రూపమే వెలుగు, నా గురువుగా ఉండబోయాను అరుణాచలేశ్వరుడు. ఇక్కడ భగవాన్ చెప్తున్నారు, గురువుకి చాలా ప్రాముఖ్యత ఇచ్చి మాట్లాడుతున్నారు. ఇక్కడ అర్జునుడు అదృష్టం ఏంటంటే, స్వయంగా పరమాత్మే గురువు అయ్యాడు, టీచర్ అయ్యాడు, పరమాత్మే గురువు అయ్యాడు. పరమాత్మే గురువు అవ్వటం కాదు, ఆయన రథానికి సారథ కూడా అయ్యాడు. అర్జునుడికి సారథ కాబట్టి కృష్ణుడికి ఒక పేరు ఉంది, పార్థ సారథి అని. మెడ్రాస్లో ట్రిప్లికేన్ లో ఉన్నది పార్థ సారథి కోవిల్, మెడ్రాస్ ట్రిప్లికేన్. మెడ్రాస్ సెంట్రల్ స్టేషన్ కి పెద్ద దూరం ఉండదు, కిలోమీటర్ ఉండదు. దాని పూర్వం తిరువల్లికేన్ అన్నారు, ఇప్పుడు ట్రిప్లికేన్ అంటున్నారు. ఆ ట్రిప్లికేన్లోనే పార్థసారథి కోవిల్ ఉంది. అక్కడ వివేకానంద రెండు సార్లు వెళ్ళాడు. ఆయన అమెరికా పంపడానికి కూడా సహకరించిన వాళ్ళు మెడ్రాస్ వాళ్ళు, బెంగాలీస్ కాదు తమిళనుంచి మెడ్రాస్ వాళ్ళే సహకరించారు అమెరికా అయితే. ఆ పార్థసారథి కోవిలకు రెండు సార్లు వెళ్ళాడు. రెండు సార్లు వెళ్ళి అప్పుడు వివేకానంద అన్నాడు, అర్జునుడికి కృష్ణుడి పట్ల ఎంత భక్తి ఉందో, అర్జునుడికి కృష్ణుడి పట్ల ఎంత విశ్వాసం ఉందో, కృష్ణుడితో ఎంత సన్నిహితంలో అర్జునుడు మెరిగేవాడో, అలాగే మీరు కూడా మెరిగితే మీ రథాన కూడా కృష్ణుడు తోలతాడు. అర్జునుడి రథానే కాదు, మీ జీవిత రథాన కూడా అలాగే తోలతాడు అయ్యా అని వివేకానంద చెప్తే, ఆ మాటలు ఇప్పుడు కూడా ట్రిప్లికేన్లో ఆ గోడ మీద రాసి ఉంచారు. పార్థసారథి కోవిల్ ఎప్పుడైనా చూడండి, మెడ్రాస్ సెంట్రల్ స్టేషన్ దగ్గర పార్థసారథి కోవిల్. వైష్ణవులు ఎడతారు, ఎక్కువ వైష్ణవులు ఆరాధిస్తారు పార్థసారథి కోవిల్లో. వారి దివ్యక్షేత్రాల్లో ట్రిప్లికేన్ పార్థసారథి కోవిల్. ఎంతో జీవకోటి ఈ భూమి మీదకి వచ్చింది. ప్రస్తుతం జీవకోటి ఉంది, భవిష్యత్తులో ఇంకా చాలా జీవకోటి వస్తుంది. ఎర్త్ మీదకి, ప్లానెట్ మీదకి ఏ జీవుడు ఎప్పుడు వస్తాడో, ఏ జీవుడు ఎప్పుడు ఈ శరీరాన్ని భూమి మీద విడిచిపెట్టి వెళ్ళిపోతాడు, ఆ జీవకోటి అందరి గురించి నాకు తెలిసినే నీకు తెలియదు అంతే తేడా అర్జున అంటాడు కృష్ణుడు. తెలియటం తెలియకపోవటం తేడా. భవిష్యత్తులో ఎటువంటి జీవకోటి ఈ భూమి మీదకి వస్తుంది, ఇప్పుడు ప్రస్తుతం ఏమి జీవకోటి ఉంది, భూత కాలంలో ఏ కాలంలో ఈ జీవకోటి అంటే వచ్చి ఎక్కడికి వెళ్ళారు, వీళ్ళు ఎక్కడ ఉన్నారు, మళ్ళీ ఏ రూపంలో ఇక్కడికి వస్తారు, ఆ జీవకోటి లక్షణాలు, భవిష్యత్తులో వచ్చే జీవకోటి పరిస్థితి అంతా నాకు తెలుసు, నీకు తెలియదు, నాకు తెలుసు, నీకు నాకు అంతే తేడా అర్జున అంటాడు. ఆయన పరమాత్మ ఛాయిచింది. మీరు సబ్జెక్ట్ ప్రాపర్గా అర్థం చేసుకుంటే మీ మాటలకందని, మీ ఇంద్రియాలకందని, మీ మనస్సుకి అందని, మీ బుద్ధికి అందని, ఆ స్వతంత్రమైన సుఖం, వైకుంఠ సుఖం, నేత్రతోటి సంబంధమైనటువంటి సుఖం, పంచభూతాలతో సంబంధం లేనటువంటి సుఖం, మీ శరీరంతో సంబంధం లేని ఆ సుఖము, ఆ శాంతి, ఆనందము, అభౌతిక సుఖం, అలౌకిక సుఖం, ఆ శాంతి ఇప్పుడే ఇక్కడే ఈ శరీరంలో ఉండగానే మీకు అనుభవంలోకి వస్తుంది. ఎప్పుడో కాదు, ఆ శాంతిలో ఊగిసలాడతారు మీరు. కంటి పిల్లవాడిని తొట్టులో పెట్టి ఎలా ఊగిస్తారు మీరు, ఉయ్యాల్లో పెట్టి ఎలా ఊగిస్తారు? ఆ శాంతి సముద్రం ఒక్కసారి పొంది, హృదయంలో ఉన్న శాంతి సముద్రం ఒక పొంది సహస్రారాన్ని ముంచేస్తంటే ఆ శాంతి సముద్రంలో ఇలా ఊడిసిలాడతారు మీరు. అప్పుడు అనిపిస్తుంది మీకు, ఎప్పుడో వస్తుంది అనుకున్నాను ఈ శాంతి, అప్పుడే వచ్చిందండి. ఎప్పుడో జ్ఞానం వస్తుంది అనుకున్నా, అప్పుడే జ్ఞానం కలిగింది ఏంటని, భగవద్ అనుగ్రహం ఉంటే ఎప్పుడో కాదు ఇప్పుడే వస్తుంది. కానీ మీ విశ్వాసం అది నిజమైతే, మీరు విశ్వాసహీనులు కాకూడదు, సమానంగా ఉండాలి. ఆదివారం ఒక రకంగా, సోమవారం ఒక రకంగా కాదు, ఆ విశ్వాసం సమానంగా ఉండాలి, యూనిఫారంగా ఉండాలి, యూనివర్సల్ గా ఉండాలి. ఇష్టాయిష్టాలు తగ్గించుకోవాలి, తెచ్చి తగ్గిన తగ్గించుకోవాలి, సమాన బుద్ధి అలవాటు చేసుకోవాలి. అదే యోగం అర్జున. అహంకారం మత్తగజం లాంటిది. భగవాన్ చెప్తున్నారు ఏనుక్కి ఎంత బలం ఉంటుందో మనిషి యొక్క వ్యక్తి భావానికి అంత బలం ఉంటుందట. ఏనుగు ఒక్క సింహానికి లొంగుతుందటండి, ఏనుగు ఎవరికీ లొంగదట్టండి, ఒక్క సింహానికే లొంగుతుందటండి. అహంభావాన్ని తొలగించుకోవడానికి, వ్యక్తి భావాన్ని తొలగించుకోవడానికి, దేహాభిమానం తగ్గించుకోవడానికి, శవబుద్ధిని తగ్గించుకోవడానికి, దేహబుద్ధిని మూలంతో సహా నాశనం చేసుకోవడానికి నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసినా చేయవచ్చును, చెయ్యాలి కూడా. చేయకుండా ఉండలేరు కాబట్టి చెయ్యండి. కానీ గురువు అనుగ్రహం లేకుండా, దైవ అనుగ్రహం లేకుండా నీ అహంభావాన్ని నశించదు. ఆ గురువు ఇంటర్ఫీర్ అవ్వాల్సిందే, ఆ డివైన్ ఇంటర్ఫీరెన్స్ రావాల్సిందే, ఆ దైవం కలగజేసుకోవాల్సిందే. నీ గురువును, దేవుడను, ఆత్మను, చైతన్యమను ఇవన్నీ పర్యాయ పదాలు కానీ, మురికే పర్యాయ పదాలు కానీ, వస్తువు ఒకటే కదా అంటాడు భగవాన్. హ్యాపీనెస్కి మదర్ పీస్, పీస్కి మదరు అప్యూరిటీ, పవిత్రత. పవిత్రత లేకుండా శాంతి రాదు, శాంతి లేకుండా సుఖము రాదు. ఈ మధ్య పాలకొల్లు ఒక డాక్టర్ గారు 8 లక్షలు పెట్టి ఒక కారు కొనుక్కున్నారు. ఆ డాక్టర్ గారు నన్ను 2-3 పర్వాంగలు అటు ఇటు తిప్పారు పాలకొల్లు. ఆ డాక్టర్ గారితో చెప్పాను, మీరు బాగా సంపాదించుకున్నారు, కారు కొనుక్కున్నారు. కారు కొనుక్కున్నాం, సంపాదన ఉన్నా, ఇవన్నీ రెండో పక్షం ఉండి శాంతిగా ఉండేటట్టు ఆశీర్వదించండి. ఇవన్నీ ఏంటి రెండో పక్షం, ముందు శాంతిగా ఉండేటట్టు మమ్మల్ని ఆశీర్వదించండి. శాంతి లేదనుకోండి నాకు, నా కారు నన్ను సుఖపెట్టదు. నాకు శాంతి లేదనుకోండి, నా సంపాదన నన్ను సుఖపెట్టదు. నాన్నగారు నన్ను శాంతిగా ఉండేటట్టు ముందు ఆశీర్వదించండి. శాంతిగా ఉంటే కదా ఈ కారులో కూర్చుంటే నాకు సుఖం, శాంతిగా ఉంటే కదా నా సంపాదన నన్ను సుఖపెట్టేది. నాకు శాంతి లేనప్పుడు ఈ కారు ఏం చేసుకుంటాను, సంపాదన ఏం చేసుకుంటాను? అంటే సుఖానికి తల్లి ఎవరు? శాంతి. శాంతికి తల్లి ఎవరు? పవిత్రత, ప్యూరిటీ. గురువు మాటలు చెప్పక్కర్లేదు. నీ అహంభావంలోంచి, నీ అజ్ఞానంలోంచి, నీ దొంగ నీళ్ళలోంచి, నీ వ్యక్తిగత నేరులోంచి, లోపలటువంటి అవిద్యలోంచి మిమ్మల్ని విడుదల చేయటానికి గురువు అక్కర్లేదు. గురువు యొక్క చూపు చాలు, గురువు యొక్క మాట చాలు. 100 మాటలు చెప్పక్కర్లేదు. మనం వరిణి జనపు అని, ఉక్కి జనపు అని, టచ్చి జనం. గురువు అంటేనే అనుగ్రహం, గురువు అంటేనే ఆత్మ, గురువు అంటేనే శాంతి. వేదిక మీద కూర్చుని పుస్తకాలు రాయక్కర్లేదు, వేదిక మీద కూర్చుని ఉపన్యాసాలు చెప్పక్కర్లేదు. ఒక మాట చాలు, ఒక దయాపూరితమైన చూపు చాలు. ఆత్మ ఒక్కసారి నీ అహంభావన అంతా చూస్తే గద గద గదలాడి అహంభావన ఏనుగు పత్త లేకుండా పోతుంది. జ్ఞానంటే ఆత్మే, జ్ఞానంటే చైతన్యమే, జ్ఞానంటే జ్ఞానమే. ఆ జ్ఞానం తన కళ్ళ ద్వారా ఒక్కసారి మీ అహంభావం అంత చూస్తే అది గదగదలాడి గడగడలాడి పత్త లేకుండా పోతుంది. ఏది ఇది దొంగడాను? అది గురువు యొక్క వైభవం. గురువు అంటే శరీరం అనుకుంటున్నావా? గురువు అంటే కాళ్ళు అనుకుంటున్నావు? కృష్ణుడు చెప్తాడు గీతలో, ఎవరైతే నన్ను శరీరానికి పరిమితం చేస్తున్నారో, ఈ 5 శరీరానికి నన్ను ఎవరైతే పరిమితం చేస్తున్నారో, వాళ్ళు నన్ను గౌరవించడం లేదు, అగౌరవపరుస్తున్నారు, నన్ను అగౌరవిస్తున్నారు. కృష్ణుడు దేహమాత్రుడే, కృష్ణుడు కూడా మనలాంటి వాడే. కేవలం నా శరీరాన్ని మీరు చూస్తే లోపలంటే అయ్యర్ నేచర్ని, ఆ కృష్ణుడు లోపల ఆత్మ వైభవాన్ని, ఆ చైతన్య వైభవాన్ని మీరు చూడకపోతే నన్ను మీరు గౌరవిస్తున్నట్టు కాదు, నన్ను అగౌరవపరుస్తున్నట్టే అన్నాడు కృష్ణుడు. కృష్ణుడంటే దేహమాత్రుడు కాదు, ఇదిగో దేహంలో, ఆ దేహంలో కనిపించాడు. వీడికి భగవంతుడి యొక్క వైభవాన్ని చూపించడానికి ఒక దేహం ధరించి చూపించాడు భగవంతుడి యొక్క వైభవాన్ని. అందుకే ఆయన దేహమాత్రుడు కాదు. రాముడు స్వయంగా భగవంతుడని లక్ష్మణుడి తల్లికి తెలుసు, వాలి భార్యకి తెలుసు, రావణాసుడి భార్యకి తెలుసు, వాళ్ళు కొద్ది మందికి తెలుసు. రాముడు భగవంతుడే అంశులో, భగవంతుడు నారాయణుడు రాముడిగా వచ్చాడు అందరికీ తెలియదు. లక్ష్మణుడి తల్లికి తెలుసు, కౌశల్యకి కూడా సరిగ్గా తెలియదు, వాలి భార్యకి తెలుసు. ఆ వాలి సుగ్రీవుని చంపటానికి ఎడతా అంటే, నువ్వు చాలా బలవంతుడివి, నువ్వు బాగా కండబలం కలవాడివి, నేను నీకు భార్యని, నీకు మంచి చెప్పాలి, నేను నీకు భార్యని, నీ క్షేమం కోరాలి. వాడు దశరథ కుమారుడు అనుకోకు, రాముడు అంటే నారాయణుడు. ఎవడికో సుగ్రీవుడితోడు రాముడికి స్నేహం కలిసిందా, సుగ్రీవుని వెంకటేశుకొచ్చాడు రాముడిని మామూలు వాడు అనుకుంటున్నావు, నారాయణుడు ఆ రూపంలో ఉన్నాడు. ఆడు బాణం అలా విడిచిపెట్టాడు, ప్రాణం తీసేస్తున్నాడు. నీకు కండబలం ఉన్నమాట నిజమే, పిత్తబలం ఉన్నమాట నిజమే, ఆ బాణం అలా తాకి మంచి చచ్చిపోతా ఉన్నావు అని చెప్తుంది. ఆ రాముడు ఎవడనుకుంటున్నావో, దశరథ కుమారుడు అనుకుంటున్నావో, ఏదో పెళ్ళాన్ని పోగొట్టుకుని మామూలుగా అరణ్యంలో తిరిగి మామూలు వాడని ఏదో అనుకుంటున్నావో, నారాయణుడు ఆ రూపంలో ఉన్నాడు, ప్రమాదం యుద్ధానికి వెళ్తే చచ్చిపోతామని చెప్పి రావణాసుడు భార్యకు కూడా తెలిసివాడు నారాయణుడు. అలా కృష్ణుడు కూడా భగవంతుడిని, భీష్ముడు ఎవడు నలుగురికో ముగ్గురికో తెలుసు, అందులో విదురుడు ఒకడు, భీష్ముడు ఒకడు, ఇలా నలుగురికో ముగ్గురికే తెలుసువాడు భగవంతుడు. అంచేత రథం వేయించి పైకి ఉరికి బండి చక్రం ముక్క పుచ్చుకుని వాడి పిచ్చోడికి పరిగెడతాడు కృష్ణుడు.
ఏంటి భగవంతుడు ఏంటి పరిగెడుతున్నాడంటే మనకు మనకు పిచ్చోడు. అర్జునుడు ఏమనుకుంటాడంటే నా గౌరవం అంతా తీసేస్తున్నాడు వీడు అని అనుకుంటున్నాడు. నా గౌరవం అంతా తీసేస్తున్నాడు వీడు, ఎవడు నా సరదు నా రథం తాగడమే కాకుండా గౌరవం అంతా తీసేస్తున్నాడు వీడు అని అర్జునుడు అనుకుంటాడు. వాడికి చేతిలో చక్రం లేదు పరమాత్మ. ఆ భారత భూములో ఏదో బండి చక్రం, ఒక బండి చక్రం రెండు మూడు మొక్కలకి నిరిగిపోతే ఆ మొక్క పుచ్చుకుని పరిగెడతాడు పిచ్చోడు కింద కృష్ణుడు పరిగెడతాడంటే వాడికి తెలుసు, తాతగారికి తెలుసు వీడు దేవుడు అని. కృష్ణ రా నీ చేతిలో చనిపోతుంది, నాకు వైకుంఠం వస్తుంది రా అంటాడు. ఆయన కూడా బాణాలు చేతిలో ఉన్న బాణాలు కింద పడేసాడు. అలా కొద్ది మందికే తెలుసు ఆయన పరమాత్మ. కృష్ణుడు ఎప్పుడైతే బండి చక్రం పుచ్చుకుని అలాగా పరిగెడగా అంటే జ్ఞానం గురించి చెప్పగలం కానీ భక్తి గురించి చెప్పలేదు. అంటే చైతన్యం గురించి చెప్పమంటే చెప్తాం కానీ భక్తి దగ్గరికి వచ్చేవాడు చెప్పడం కష్టం. భీష్ముడంటే మహావీడు బాణాలు కింద పడేసాడు, అది భీష్ముడు ఎవరు చంపలేడు వాడి చేతిలో బాణాలు చిన్న పడేశాడు. నీ చేతిలో నాకు చావస్తాను ఇంకేం కావాలి, వీడు నా గౌరవం గౌరవం అంటాడు, నా గౌరవం పోతాను అంటాడు అర్జునుడు. అడే తెచ్చాడు కదా చక్రం ముక్క, అది చక్ర ఆయుధం కాదు, అది ఆయుధం కాదు బండి చక్రం ముక్క, ఆ చక్రం ముక్క ఇచ్చినాడు బయటకు పరిగెడతాంటే ప్రభువు నువ్వు వస్తున్నావా, నన్ను చంపడానికి వస్తున్నావా, నీ చేతిలో నాకు మరణం వస్తుంది నాకు అంతకంటే. ఆ చేతిలో భీష్ముడు మహావీరుడు, ఆయన కృష్ణుడు కూడా చంపలేడు, కానీ భగవంతుడు వస్తాంటే అతని చేతిలో మనం ప్రాణం పాడడం అంతకంటే ఏం కావాలని ఆయుధాలు కింద పడేశాడు భీష్ముడు. అంటే భక్తిని భరించడం కష్టం. జ్ఞానం గురించి ఎన్ని గంటలనే చెప్పుకోవచ్చు కానీ భక్తి గురించి ఆ గట్టం మనం భరించడం కష్టం. అంటే ఎప్పుడైనా భక్తి గురించి చెప్పాలంటే కంఠం తెడదు. అదే చైతన్యం గురించి ఆ నిరాకార వస్తువు గురించి చెప్పడానికి చెప్పుకోవచ్చు కానీ ఆ భక్తి గురించి వచ్చేది ఇప్పుడు మనకి కంఠం తెగలటం కష్టం. ఆ సన్నివేశాలు మనం భరించలేదు. అన్లిమిటెడ్లో ఒక హద్దులు లేని పరిమితులు లేని ప్రేమ ప్రవాహం ఆ భక్తి దగ్గరకు వచ్చేటప్పుడు, ఆ హద్దులు లేని పరిమితులు లేని ప్రేమ ప్రవాహంలో మీ వాసన నుండి మీ ప్రయత్నం లేకుండా కొట్టుకుపోతాయి. మీ పునర్జన్మ కారణాలు మీ లోపల ఏమున్నా ఈ కారణాలన్నీ ఈ వాసన ఈ టెండెన్సీస్ పునర్జన్మను తీసుకొచ్చే సంస్కారాలు పునర్జన్మను తీసుకొచ్చే హేతువులు మీ గుండెలో ఏమున్నప్పటికీ ఆ భక్తి ప్రవాహంలో ఆ పరిమితులు లేని హద్దులు లేని సరిహద్దులు లేనటువంటి ప్రేమ ప్రవాహంలో ఈ డస్ట్ అంతా కొట్టుకుపోదు. అది ప్రేమ యొక్క వైభవం, అది భక్తి యొక్క వైభవం. జ్ఞానం గురించి చెప్పినంత తేలిగ్గా భక్తి గురించి చెప్పలేము. ఇంకా భక్తి మాధుర్యం మనకు తెలియదు. ఇంకా భక్తి మాధుర్యం తెలియడానికి తగిన పవిత్రత మనలో లేదు. మాట మధురం, అదరం మధురం, వదనం మధురం, నడక మధురం, చేత మధురం, మధురాధిపతికి అంతం మధురం. ఆ యుద్ధం చేసినా మధురంగానే ఉండవు, డెకరేటెడ్ కాదు. ఎప్పుడు పట్టుబట్టలు యుద్ధానికి వెళ్ళినప్పుడు కూడా పట్టుబట్టలు పట్టుకునేవాడు, పట్టుబట్టలు కట్టుకునేవాడు, డెక ముస్తాబా వెళ్ళేవాడు. యుద్ధానికి వెళ్ళేవాడు నెలలో దండలు వేసుకోడు, దండలు కూడా వేసుకునేవాడు. ఇక్కడ అనుకున్నవారు కృష్ణుడు యుద్ధానికి వెళ్తాడు, ఈయన యుద్ధానికి వెళ్తున్నాడు, ఎక్కడైనా పెళ్లి చూడటానికి వెళ్తున్నాడు అనుకున్నవారు. యుద్ధానికి వెళ్ళేవాడు ఎవడు ఎలాగ వెళ్ళరు, ఓబ్బరంగా ముస్తాబై వెళ్ళేవాడు. ఆయన ఏమంటారు, డెకరేటెడ్ గాడ్. ఇప్పుడు కూడా కొంతమందికి అన్నం ఏమి తిని ఏది మడితే అది తినేస్తారు, కానీ ముస్తాబ్ అంటే ఇష్టం కొంతమంది. తిండికాయలు పట్టించుకోరు, ఏది మడితే ఏదో తినేస్తారు, తిండికాయలు పట్టించుకోరు, కానీ బట్టలు అంటే చాలా మంది కొంతమందికి ఇష్టం. ఆ కృష్ణుడు కూడా బట్టలు ఉండాలి, వాయించి పట్టుబట్టలు సిల్క్ బట్టలు వాయించి బాగా డెకరేట్ అయ్యింది వాడు ఎక్కడికి. అంటే దానికి డెకరేటెడ్ గాడ్ అని పేరు. ఆ బట్టలు ఇష్టం ఇప్పుడు. అప్పుడు భీష్ముడు యుద్ధం చేస్తాంటే ఆయన వచ్చిన బాణాలు ఇవి తగులుతాయి, ఎవరికి పరమాత్మకు తగులుతాయంటే ఆ చొక్కాలు చిరిగిపోతాయి. నీకు చొక్క బట్టలు అంటే ఇష్టం ఏంటి, ఎవరికి పరమాత్మకి బట్టలు అంటే ఇష్టం, బట్టలు చిరిగిపోతాయంటే అర్జున ఏంట్రా ఇటు బట్టలు చేయి నా బట్టలు తినిపేస్తున్నాడు. భీష్ముడు బాణాలు వచ్చి బట్టలు ఈ బట్టలు ఇలా చిరిగిపోతాయి మాట, బాణాలకు వచ్చి బట్టలు అవి చిరిగిపోతాయంటే అర్జున నువ్వు చేసి యుద్ధం ఏంటి, నీ గొడవ ఏంటి, అదేం యుద్ధం చేయటం. వాడు భీష్ముడు యుద్ధం చేస్తాంటే నా బట్టలు చిరిగిపోతాయంటే నువ్వు యుద్ధం ఇంకా మామూలుగా చేస్తామంటే బాగా చే విజృంభించి చేయమని చెప్పటం. భీష్ముడు బాణాలు వచ్చి బట్టలు ఈ బట్టలు ఇలా చిరిగిపోతాయి మాట, బాణాలకు వచ్చి బట్టలు అవి చిరిగిపోతాయంటే అర్జున నువ్వు చేసి యుద్ధం ఏంటి, నీ గొడవ ఏంటి, అదేం యుద్ధం చేయటం. వాడు భీష్ముడు యుద్ధం చేస్తాంటే నా బట్టలు చిరిగిపోతాయంటే నువ్వు యుద్ధం ఇంకా మామూలుగా చేస్తామంటే బాగా చే విజృంభించి చేయమని చెప్పటం. నా బట్టలు చింపేస్తున్నాడు, అది వేసిన బాణాలు కాదు, నీ తాతగారు వేసి బాణాలన్నీ నా బట్టలు చిరిగిపోతున్నాయి, చివరికి నేను నేకెడ్ అయిపోతున్నా, ఈ బట్టలు ఎందుకు కట్టుకున్నాను, నా నేకెడ్నెస్ కవర్ చేయడానికి బట్టలందరూ ఎందుకు వేసుకుంటారు, కాదండి బట్టలందరూ ఎందుకు తొడుక్కుంటారు, నేకెడ్నెస్ కవర్ చేసుకోవడం కోసం ఈ బట్టలు తొడుక్కుంటారు. నన్ను నేకెడ్ చేసేస్తున్నాడు వీడు, ఎవరు తాతగారు నా బట్టలు ఒడిగేసేస్తున్నాడు, నా బట్టలు అన్నీ తిరిగిపోతున్నాయి అంటే అలా ఎందుకు అంటున్నాడో చెప్పుకుంటారు పరమాత్మ. ఈయన బాగా యుద్ధం చేయమని ఎవరినండి, అర్జును బాగా యుద్ధం చేయమని. ఆ రోజులు ఏం చేశారంటే ఆ రోజున తాతగారు అంత గొప్ప యుద్ధం చేయరు, ఒక అంతకు చేశారు. వీడు ఏమని చెప్పాడంటే కృష్ణుడు యుద్ధానికి వచ్చే ముందు ఆయుధం పట్టినని చెప్పాడు. అర్జునుడు రథం పాడతాను కానీ నేను చేతితోడు ఆయుధం ముట్టుకోను అని చెప్పాడు అని చెప్పి ప్రమాణం చేసి వచ్చాడు కృష్ణుడు. దేవుడు చెప్పిన మాట ఆయన మాట ఆయనే తప్పాడు అనిపించడం కోసం భీష్ముడు యుద్ధం చేశాడు. లేకపోతే అంత రెచ్చిపోడు తాతగారు. అంటే నేను ఆయుధాన్ని పట్టను అని వచ్చాడు యుద్ధ భూములకు. ఈయన చేత ఈ స్వామి చేత ఈ దేవుడి చేత ఆయుధం పట్టించాలి. వీడికి పాండవులు అంటే పిచ్చ, ఇంకా పాండవులు అంటే బాగా ఇష్టం. ఆ పాండవుల కోసమే ఆయుధం పడతాడు. అంటే పాండవులే ఇష్ట భక్తి, ఆ పాండవులకి ఆయన పట్ల ఉన్న భక్తే ఇష్టం. అంతకంటే బాహ్యంగా కారణం ఏమీ లేదు. ఆ పాండవులంటే అంతకే అర్జునుడు శ్రీకృష్ణుడు నిర్వాణం చెందాక, శ్రీకృష్ణుడు నిర్వాణం అయ్యాక ఆ వార్త అర్జునుడికి వేస్తాడు. దేవుడు చచ్చిపోయాడు, కృష్ణుడు చచ్చిపోయాడు, భగవంతుడు చచ్చిపోయాడని చెప్పలేదు అర్జునుడు. మన అమ్మ చచ్చిపోయింది అన్నది అన్నాడు. కృష్ణుడు చచ్చిపోతే ఏమని చెప్పాలి? దేవుడు చచ్చిపోయాడని చెప్పాలి. అర్జునుడు అలా చెప్పలేదు. ధర్మరాజుతో చెప్తాడు మన అమ్మ చచ్చిపోయింది అంట. అమ్మ చచ్చిపోతానికి వాడు దేవుడు, కానీ దేవుడు చచ్చిపోయాడని చెప్పలేదు. అంటే తల్లికి బిడ్డలకి ఎటువంటి ఆప్యాయతం, తల్లికి బిడ్డలకు ఉన్న అనుబంధం ఎటువంటిదో పాండవులకి కృష్ణుడికున్న అనుబంధం అటువంటి. అప్పుడు యుద్ధం చేస్తుంటే వాడు విజృంభించి భీష్మాచార్యులు వారి తాతగారు యుద్ధం చేస్తుంటే అప్పుడు అంటాడు అర్జున, ఈ తాతగారు ఇలా యుద్ధం చేస్తంటే నువ్వు నేను పాండవ సైన్యం సాయంత్రానికి సమాప్తం అన్నాడు. అంటే పాండవులను చంపాలని భీష్ముడు ఉద్దేశం కాదు. ఈ కోపం అంతా ఎవరి మీద? కృష్ణుడి మీద. ఆడిన మాట తప్పాడు వీడు అని అనిపించడం కోసం, పాండవుల మీద కోపం కాదు. అప్పుడు అంటే పాండవులు సాయంత్రం చేడు మన సైన్యం అంతా అయిపోతున్నాయా? అప్పుడు అడుగు, ఇదే పరమాత్మ గొప్పతనం చూడండి. అతని ఉరికి ఆయుధం పట్టి నువ్వు వెళుతున్నావు యుద్ధానికి, ఆయుధం పట్టమేమో వచ్చి నువ్వు యుద్ధంలో ప్రవేశించావు. ఇప్పుడు ఆయుధం పుచ్చుకుని నువ్వు పరిగెడుతున్నావు భీష్ముని చంపడానికి. ఇది నీకు శాశ్వతమైన ఆడవరం వస్తుందని చెప్తా. ఎవరు చదువు? కృష్ణుడు చదువు, అర్జునుడు చెప్తాడు. నీకు శాశ్వతంగా నీకు అపకీర్తిని తీసుకొస్తుంది. ఆడవరం కృష్ణుడు ఆడిన మాట తప్పాడు, ఆయుధం పట్టమని పట్టాడు అనేటువంటి నీకు అపకీర్తి వస్తుంది కృష్ణ అని వెనకాల పరిగెత్తి చెప్తాడు ఎవడు? అర్జునుడు. అప్పుడు కృష్ణుడు అంటాడు, నా భక్తులు చచ్చిపోయాక నాకు అపకీర్తి కీర్తి నేనేం చేసుకుంటాను అంటాడు. అది పదం. నాకే అపకీర్తి, దేవుడికి అపకీర్తి కీర్తి అంటే జీవుడికి అపకీర్తి కీర్తి గౌరవం అగౌరవం ఎవరికి? జీవుడికి. పరమాత్మకి అపకీర్తి ఏంటి? పరమాత్మకి ద్వైతం లేదు, ద్వితీయం లేదు. అసలు అంటాడు, నాకు వచ్చిన అపకీర్తి ముఖ్యం కాదు, మీ ప్రాణం ముఖ్యం. కానీ భగవంతుడికి అపకీర్తి అంటే కీర్తి అపకీర్తి గౌరవం అగౌరవం ఇవన్నీ జీవలక్షణాలు. భగవంతుడికి ఏముంది? అప్పుడు అంటాడు, మీరందరూ చనిపోయిన తర్వాత నేను జీవించుండగా మీరు చనిపోతే నేను కీర్తిని ఏం చేసుకుంటానంటాడు భగవంతుడు. అంటే అర్జునుడు సరిగ్గా యుద్ధం చేయలేదు కాబట్టి కృష్ణుడు చక్రం పంపాడు. శ్రీకృష్ణుడు చక్రం పంపాడు నీకు అపకీర్తి వస్తుంది, అర్జునుడు సరిగ్గా యుద్ధం చేయలేదు నాకు అపకీర్తి వస్తుంది, ఈ గండంలో తప్పించమంటాడు. మీరు చనిపోయిన తర్వాత నాకు కీర్తి ఎందుకు అంటాడు భగవంతుడు వాసుదేవుడు. ఏం చేసుకుంటాను కీర్తి గౌరవాలు నాకెందుకు అంటాడు. ఎందుకు ఈ గౌరవాలు, ఈ బజారు గౌరవాలు నాకెందుకు, ఈ మార్కెట్ గౌరవాలు నాకెందుకు అంటాడు. వాడు పరమాత్మ ఇప్పుడు సత్య దేవుడి కోసం వెతుక్కుంటాం. దేవుడు తెలిసిన తర్వాత మళ్ళీ సత్య కనపడదు, సత్య కోసం వెతుక్కో. ఇప్పుడు సత్యకి సత్య కనిపిస్తాం, దేవుడు కనిపించడం లేదు. దేవుడు అనుభవంలోకి వచ్చేస్తే సత్య కనపడదు. సత్యం ఏమైపోయింది అని సత్య కోసం వెతుక్కోవాలి. ఆ కాస్మిక్ అయి ఆ యూనివర్సల్ అయి ఆరు పెరిగిడింది అయి, అది ఒక్కసారి మన హృదయంలో తలుక్కుని మేసిందే. ఈ వ్యక్తిగతమైన నేను తత్వం లేకుండా పోదు. ఈ ద్వంద్వ రహితుడు అవుతాడు. అప్పుడు ద్వైత స్థితి నుంచి విడుదల పొందుతాడు, ద్వంద్వలోంచి విడుదల పొందుతాడు. వేరి భావం నశిస్తుంది, లోపల బయట అనే బుద్ధి పోతుంది. అంచేత నువ్వు ఆత్మస్థితిని అందుకోవాలనుకో, దీన్ని వదులుకోవాలి. భగవాన్ ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఏంటి అహంకారం ఎందుకు పనికిరాదు? అహంభావం ఎందుకు పనికిరాని దాన్ని వదులుకో. ఆత్మ వైభవం సంపాదించడానికి, ఆత్మస్థితి పొందడానికి ఎందుకు పనికిరాని దాన్ని వదులుకో. నువ్వు పనికొచ్చే వస్తువును పట్టుకోవడానికి పనికిరాని వదులుకో, ఎందుకు పనికిరాదు? ఎందుకంటే పెంట మెరుగు అది వైభవం అంటే అక్కడ ఉండవయ్యా. ఆ జ్ఞానం మీ హృదయంలో ఉంది, జ్ఞాన గంగ. మీరు నదుల్లో స్నానాలు చేసి వస్తున్నారు, తీర్థాల్లో స్నానం చేసి వస్తున్నారు, గంగా నది, యమునా నది, గోదావరి నదిలో స్నానాలు చేసి వస్తున్నారు. నిజమైన తీర్థం ఎక్కడ ఉంది? మీ సహృదమే, మీ సద్బుద్ధి నిజమైన తీర్థం. మనం గంగానదిలో స్నానం చేసి వస్తున్నాం, ఆ జలంలో స్నానం చేసి వస్తాం. మీ సద్బుద్ధి నిజమైన జలం, మీ సౌహృదమే నిజమైన జలం. అందులో స్నానం చేయండి. నిజమైన తీర్థం ఈ హృదయంలోనే ఉంది. ఈ తీర్థం తర్వాత ఆ తీర్థం, ఇక్కడ తీర్థం సంపాదించడానికి ఆ తీర్థంలో స్నానం. ఒక గొప్ప క్వాలిటీ ఒక తీర్థం, ఒక గొప్ప గుణం ఒక సంపద, ఒక గంగానది, ఒక గోదావరి నది, నదులు నీ లోపల ఉన్నాయి. నీలో ఒక గొప్ప క్వాలిటీ ఒక నదితోడు సమానం, ఒక నదిలో ఉన్న నీటితోడు సమానం. బయట కాదు తీర్థాలు, తీర్థం నిజమైన లోపల, తీర్థం నిజమైన గంగ, జ్ఞాన గంగ నీ లోపలే ఉంది. ఆ గ్రేట్ క్వాలిటీస్, గుడ్ క్వాలిటీస్, వండర్ఫుల్ క్వాలిటీస్, అవి కూడా సంపాదించుకుంటేనే వస్తాయి. సోమర్తనంగా ఉన్న వాళ్ళకి రావు. అంటే నువ్వు ఆ స్థితి నాంది, నీ లోపలే ఉంది ఆ స్థితి. నువ్వు కొంత కొత్తగా పొందేది కదా, నువ్వు అది అయ్యున్నావు. నీ లోపల వైభవం నీకుంది, దానికి ఏదో బయట వస్తువులు అర్పించుకోవడం కాదు. నేను దేహాన్ని అనే కర్తృత్వం అనే తలంపును దానం చేయటం నిజమైన దానం. నువ్వు ఈశ్వరుడికి ఈ దానం చేయవయ్యా, దేహము నేననే తలంపుని దానం చెయ్యి, దేహము నేననే కర్తృత్వాన్ని దానం చెయ్యి. కర్తృత్వ దానమే నిజమైన దానం. దీన్ని త్యాగం చేయగలిగితే, దేహాభిమానాన్ని దేహ బుద్ధిని కనుక నువ్వు త్యాగం చేయగలిగితే, అంటే వ్యక్తిభావం నువ్వు త్యాగం చేయగలిగితే, నీకు హృదయంలో ఉన్న వైభవం నీకు తెలుస్తుంది, హృదయస్థితిని పొందుతావు. ఆయనకు అర్పించుకో నువ్వు ఏది, ఈ వ్యక్తిభావం నేను స్వామికి అర్పించుకో, అది ఆయనకి శరణాగతి చేస్తేనే దానికి అర్పించగలవు నువ్వు. ఈ వ్యక్తిభావం నీకు ఎలా పోతుందంటే, నీ లోపల అంతర్యానికి, ఈశ్వరుడికి, ఆ ప్రభువుకి, యజమానికి, నీ భర్తకి, లోపల యజమానికి, నీ హృదయంలో ఉన్నటువంటి యజమానికి నువ్వు శరణాగతి చేస్తేనే వ్యక్తిభావంలోంచి విడుదల పొందగలవు, రిలీజ్ అవ్వగలవు. నువ్వు ప్రయత్నం ప్రారంభించావనుకో, ఊగిసలాట ప్రారంభించావనుకో, ఆ వ్యక్తి భావనలోంచి, దేహాభిమానంలోంచి, శవబుద్ధిలోంచి, దేహబుద్ధిలోంచి విడుదల పొందటానికి భక్తి మార్గం ద్వారానో, ధ్యాన మార్గం ద్వారానో, జ్ఞాన మార్గం ద్వారానో విడుదల పొందటానికి తపన ప్రారంభమైందనుకో, సాధన ప్రారంభమైందనుకో, ఆ శవబుద్ధిలోంచి, శవబుద్ధిలోంచి బయటకు వచ్చి శవబుద్ధిని పొందటానికి ఊగిసలాట ప్రారంభమైందనుకో, స్ట్రగుల్, ఆ పోరాటం ప్రారంభమైందనుకో, ఈశ్వరుడు తన సహాయ సహకారములను పంపించటం ప్రారంభిస్తాడు. నువ్వు ఎప్పుడైతే నీ ప్రయత్నం ప్రాపర్ గా చేయటం ప్రారంభించావో, నువ్వు పోరాటం ఎప్పుడైతే ప్రారంభించావో, నీ లోపల నుంచి నిజమైన వేదన, సఫరింగ్ ఎప్పుడైతే వస్తాందో, అప్పుడు ఈశ్వరుడు సోమరిగా ఉండడు. ఎప్పుడు ఆయన సహాయ సహకారాన్ని నువ్వు పోరాటం ప్రారంభించు. అర్జున, వీళ్ళందరినీ నువ్వు చంపుతావా, చేతులు ఆడించు, పని నేను చేస్తాను, గౌరవం నీది, పని నాది, గౌరవం నీది అర్జున అన్నాడు. ఇప్పుడు మనం ఎలా ఉన్నామంటే, ఎవరిలో పని చేస్తే గౌరవం మనం సంపాదిస్తాడు, పని ఎవరో చేస్తే వాడు చేశాడు ఇది చెప్పి నేనే చేశాను అంటాడు. ఇక్కడ భగవంతుడు ఏమంటున్నాడు, పని నేను చేస్తాను, గౌరవం నీకు ఇస్తాను అంటున్నాడు. అది దైవ సంపదలో అది ఒక లక్షణం, దైవ గుణాల్లో చెబుతుంది. అర్జున, నువ్వు చేతులు ఆడించు, యుద్ధం చేస్తున్నట్టు నటించు, నిమిత్త మాత్రం భవ సవి సాక్షిని. ఇక నువ్వు నిమిత్త మాత్రంగా బాణాలు విడిచిపెడుతున్నట్టు అలా కనిపించు. నువ్వు వీళ్ళని, భీష్ముణ్ణి, ఈ ద్రోణాచార్యుడిని, ఈ కర్ణుణ్ణి, ఈ వీరుణ్ణి, మహావీరుల్ని, సైన్యాధిపతిని నువ్వు చంపకముంది చంపి కోగులు పెట్టి ఉంచు. నువ్వు యుద్ధం చేయకపోయినా వాడు చచ్చిపోతారు. ఇంటి ఇంటికి ఎంతమందిని చంపుతామని ఈ జనాన్ని అందరినీ ఇక్కడ పోయేసుకొచ్చాం. యుద్ధం అంటే అర్థం ఏంటంటే, ఇంటికి వెళ్ళి ఎంతమంది చంపుతాడు కృష్ణుని, ఇంటింటికి వెళ్ళి ఎంత చంపడం కదా, అంటే యుద్ధం పేరు పోగడతారుగా ఒకసారి చంపేయచ్చు, అదే యుద్ధం. ఇక్కడ చెప్పేది ఏంటంటే, కృష్ణుడు నిమిత్త మాత్రంగా యుద్ధం చేసిన పని చేసింది ఎలాగైతే, కృష్ణుడో భగవంతుడో, అలాగే నువ్వు సాధన నిమిత్త మాత్రంగా ముక్కులో గాలి చూసుకుంటావో, లేదా పక్కన దగ్గర పుష్పాలు పెడతావో, లేదా కంచెవు అరగంట సేపు ధ్యానం చేస్తావో, లేదా గంట సేపు వివేకం, ఇది సత్యము, ఇది అసత్యము, ఇది నిత్యము, ఇది అనిత్యము, ఇది శాశ్వతము, ఇది అశాశ్వతమని ఏదో జ్ఞాన మార్గంలో విచక్షణ దేనికని గడిగి విభజన చేసుకుంటావో, లేదా గదిలో కూర్చొని ధ్యానం చేసుకుంటావో, నేను చెప్పడే నువ్వు పడు, అసలు చెప్పడు. పోయి సాధన చేయకపోయినా చేస్తున్నట్టు నటించు. నువ్వు సాధన సిన్సియర్ గా చేయకపోయినా చేస్తున్నట్టే నటించిపోను, అదే నేను వంపు పెట్టుకుని నేను ఇంటర్వ్యూ అవుతాను. నిజంగా చేస్తే మంచిదే, కొన్ని కనీసం నటించండి. మనం మంచి వాళ్ళ దగ్గరికి వెళ్ళి సర్వా కూర్చున్నా సరిపోతుంది. ఇప్పుడు నిజంగా స్నేహం చేసి ఉద్దేశం లేకపోయినా, సౌరకులైన వాళ్ళ దగ్గరికి వెళ్ళి, సద్బుద్ధి ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి, వాళ్ళతో మనకు పెద్ద ప్రేమ లేకపోయినా వాళ్ళ దగ్గర సర్వాకెళ్ళి కూర్చున్నా, వాళ్ళ యొక్క వైబ్రేషన్స్ మనమే పని చేస్తాయి. మనో నిగ్రహం అన్నిటికంటే ముఖ్యం. నమ్రత విడిచిపెట్టకండి. భగవాన్ అంటారు కదా, మీరు ఎక్కడున్నా ఒకటి, మీరు నమ్రత కలిగి ఉండి అహంభావ రహితంగా ఉంటే, ఎక్కడుంటే ఏముంది, ఎక్కడున్నా ఒకటి, అహంభావ రహిత స్థితి పొందిన వాడికి దేశ కళాలతో నిమిత్తం లేదు. నువ్వు ఎక్కడైతే ఉండాలో అక్కడ ఉండు, అది సరిపోదు. బిఆర్జీ గారు, అంటే నమ్రత విడిచిపెట్టకండి. అహంభావ ప్రేరితంగా మాట్లాడొద్దు, అవసరం లేకుండా మాట్లాడొద్దు. ఏకము నేననే తలంపుకి ఆహారం సప్లై అవ్వకుండా చూసుకోండి. అంటే ఇలా భగవాన్ చెప్పింది ఏంటంటే, అహంభావ రహిత స్థితిని పొందండి. భగవంతుడు చెప్తాడు గీతలో, మనందరికీ కళ్ళు ఉన్నాయి. అంటే కొంతమంది అంతా ఉంటారు, ఏంటంటే భగవంతుడు ఉంటే మాకు ఎందుకు కనిపించడం లేదని. నీకు కనపడ్డు, అలాగే లేడని కాదు ఉన్నాడు. నేను లేడు లేడు అనుకుంటే ఉన్నవాడు ఎక్కడికి పోతాడు, నీ చూపుకి వాడు కనపడడు. రెండు తలంపులు ప్రతి జీవుని పీడిస్తున్నాయి, అది నేను అనే తలంపు, నాది అనే తలంపు. నీ రెండు తలంపులో నీ రెండు కళ్ళని పొడిచేసి నీ పట్టుకుని బుడ్డి వాళ్ళు అయిపోయారు. ఈ బుడ్డి వాళ్ళకే లోపల సద్వస్తువు కనిపించేది, లోపల ఈశ్వరుడు ఉన్నాడు. మనందరం భక్తులే, మీలో ఎవరైనా ఏ రకమైన కోరిక లేకుండా ఎవరైనా ఇక్కడ ఒక్కరు ఉన్నారా? నేను అడగటం లేదు, భగవంతుడు అడుగుతున్నాడు. కోరిక లేని భక్తి గొప్పదే. వాడికి నా స్వరూపం ఉండిపోయినే నా స్వరూపాన్ని ఇచ్చేస్తాను వాడికి అన్నాడు కృష్ణుడి గీతలో. అది మంచి కోరిక అవచ్చు, చెడ్డ కోరిక అవచ్చు, అది వదిలేండి. ఏదో రకమైన చిన్న కోరిక కూడా లేకుండా ఇక్కడ ఉన్నవాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఇక్కడున్న వస్తువు ఉంది, మీకు సమీపంలో ఉంది, అత్యంత సమీపంలో ఉంది, కానీ ఇక్కడున్న వైభవం మీది చేతికి అందకపోవటానికి మీ చూ కోరిక అన్న సంగతి మీకు తెలియటం లేదు అర్జున. ఏం చెప్తాడండి, ఎన్ని రకాలుగా బోధిస్తున్నాడు పరమాత్మ. ఎవరికి కావాలి మన మీద పరమాత్మ కంటే మనల్ని ప్రేమించేవాడు ఎవరు నాడు సృష్టిలోని? యేసుక్రీస్తు అంటాడు, మీరు చిన్నపిల్లల కింద అయిపోండి, తొందరగా మీకు స్వర్గరాజ్యం దొరుకుతుందని. బైబిల్ యేసుక్రీస్తు ఏమంటాడంటే, మీరు పెద్దవాళ్ళని పెద్దవాళ్ళు అనుకుంటున్నారు, అలా కాదు, చిన్నపిల్లల కింద అయిపోండి. అంటే అమాయకత్వంగా ఉండమని కాదు, చిన్నపిల్లలు అయిపోతే మీకు తొందరగా. ఆ చిన్నపిల్లల హృదయం ఎంత పవిత్రంగా ఉంటుందో చూడండి. తల్లి పట్టు కొడితే మళ్ళీ 2 నిమిషాలు అమ్మ అంటారు చిన్నపిల్లలు. ఆ చిన్నపిల్లలు హృదయం ఎంత పవిత్రంగా ఉంటుందో, ఎంత నిష్కల్మషంగా ఉంటుందో, ఎంత రాగద్వేషరహితంగా ఉంటుందో. అలాగే మీరు చిన్నపిల్లల హృదయం ఇలాంటిది మీకు వచ్చేస్తే అప్పుడు అంటాడు సింగిల్ మైండెడ్ డివోషన్. అప్పుడు మీ భక్తికి ఈశ్వరుడు తప్పించి ఇంకెవడో కానపడ్డా. ఇప్పుడు మనకు భక్తి ఉంది, ఎన్ని కోరికలు కనిపిస్తున్నాయో భక్తికి, కానీ ఆ నిజమైన భక్తి మనకు వచ్చినప్పుడు ఆ ఈశ్వరుడు తప్పించి ఏది కనపడదు. మనం ఆ వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్తాం, బాలాజీ దగ్గరికి, తిరుపతి బాలాజీ. ఆ బాలాజీ వెళ్ళినప్పుడు ఆ వెంకటేశ్వర స్వామిని ధ్యానం చేయి, మన కోరికలను అక్కడ ధ్యానం చేసి ఇంటికి వస్తాం, ఆ కోరికలు నెరవేర్చాం. అంటే ఏంటి, మన భక్తికి అక్కడ కోరిక కనిపిస్తుంది కానీ స్వామి కనపడటం లేదు. నీ భక్తికి స్వామి కనపడాలి, అది సింగిల్ మైండెడ్ డివోషన్. కాదు ఈ కోరికలు నెరవేరవచ్చు, నీ కోరికలు నెరవేర, అది టెంపరీ. నీ దేహమే టెంపరీ అయినప్పుడు నీ కోరికలు టెంపరీ కాకుండా ఎలా ఉంటాయి? కాల ప్రవాహంలో కొట్టుకుపోతాయి. ఒకవేళ వెంకటేశ్వర స్వామి మీకు మంచి ఫలితం ఇచ్చాడు అనుకోండి, ఎంత మంచి ఫలితం ఇచ్చినా కాల ప్రవాహంలో కొట్టుకుపోతుంది. అంటే జ్ఞానాన్ని కోరుకోండి, స్వామిని కోరుకోండి, ప్రభువుని కోరుకోండి. స్వామి దగ్గర నుంచి ఏం అడగటం కాదు, స్వామిని కోరుకోండి. ఆ స్వామికి నువ్వు నాకు కావాలంటే స్వామికి తంతా, కానీ నాకు అది కావాలి ఇది కావాలంటే వీళ్ళు గొడవ వెళ్ళిపోతున్నా అనుకుంటాడు వెంకటేశ్వర స్వామి కూడా. కృష్ణుడు మురళి నాదం ఓంకారమే, ఆ ఓంకారం ఆ మురళి నాదం అనేటప్పటికీ ఎక్కడ వాళ్ళు అక్కడ కదలకుండా అచల స్థితి వచ్చేసి ఓ